ప్రపంచంలోకి వచ్చేసాం, రాకపోతే ఇబ్బందులు తీరా వచ్చేసాం. వచ్చేసాం కానీ వచ్చిన పని చూసుకోవటం లేదు. హోమ్ మినిస్టర్ గారు అన్నారు, నా జీవితంలో ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నగ్గటం ఓడిపోవటం ముఖ్యం కాదు, నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నాలోని ప్లస్ పాయింట్ ఏంటంటే ఆత్మవిశ్వాసం. నా మీద నాకు విశ్వాసం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నాలో ఒక వీక్ పాయింట్ కూడా ఉంది, మైనస్ పాయింట్ కూడా ఉందన్నారు. ఆ మైనస్ పాయింట్ ఏంటంటే అందరి చేత మంచివో అని అనిపించుకోవాలని బుద్ధి ఉంటుంది నాలో, అది మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ కాదన్నారు. అదే పిచ్చతనం, అందరి చేత మంచివో అని అనిపించుకోవాలని మనం ఎవరైనా అనుకుంటే అది పిచ్చతనం అని చెప్పారు హోమ్ మినిస్టర్ గారు. రాముడు కూడా అందరి చేత మంచివాడు అని అనిపించుకోవటం లేదు. అలా అనుకోవటం అసలు మన అందరి చేత మనం మంచివాడు అనిపించుకోవాలంటే అది ఒక మైనస్ పాయింట్. మన ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం అది. ఆయన చెప్పిన దాంట్లో నాకు ఎందుకు చెప్తానంటే, మీకు అందరి చేత మంచివాడు అనిపించుకోవాలని బుద్ధి నాకు కొంతకాలం ఉండేది, ఆ బుద్ధి మటుకు మనిషికి మంచిది కాదని చెప్పారు. ఇప్పుడు కూడా బుద్ధి నాకు పూర్తిగా పోయిందని చెప్పలేము అన్నారు. అది ఒక పిచ్చం మరి. మనం చేసే పని భగవంతుడు మనకి ఏ పని అయితే నియమించాడో ఆ పని మనం శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని కాదు మనం ఇక్కడికి వచ్చింది. భగవంతుడు మనకి ఇచ్చిన పని హృదయపూర్వకంగా నిండు మనసుతో చేసుకుంటూ వెళ్ళాలి. మనందరం వచ్చేసాం భూమి మీదకి, కానీ వచ్చిన పని మర్చిపోయాం. వచ్చిన పని మర్చిపోతే మళ్ళీ శరీరాలు ఎలాగ వస్తాయి, జన్మలు వస్తూ ఉంటాయి. ప్రపంచం అంటే ఏంటంటే పుట్టి వాళ్ళు పుడతా ఉంటారు, పెరిగి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు. అదే ప్రపంచం. ప్రతి రోజు పుట్టి వాళ్ళు పుడతా ఉంటారు, పెద్దవాళ్ళు ఆ రోజుకి ఆ రోజు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, ఏదో రోజున చనిపోతారు. ఇదే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం అంటే ఉండేది. ఒకసారి భగవంతుడు మాట్లాడుతూ ఒక దొరగారు ఏమన్నారంటే, ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రపంచం అన్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు చల్లదనిపిస్తున్నాడు. బుద్ధికి అధిష్టాన దేవత సూర్యుడు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఋతువులు మారుతున్నాయి, వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం ఋతువులు మారుతున్నాయి. పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఉన్నాయి. ఎంత బాగా గొప్పగా సృష్టించాడు భగవంతుడు. ఈ సృష్టి ఎంత గొప్పగా ఉంటే సృష్టిని చేసిన వాడు ఎంత గొప్పగా ఉంటాడు అని దొరగారు అన్నారు. భగవాన్ బుద్ధి ఎక్కడికి పోతుంది? దొరగారు చెప్తుంటే మనం అయితే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. దొరగారు ఎంత బాగుంది సృష్టి అన్నారు. భగవాన్ దానికి సంతోషించలేదు. అంతకంటే గొప్ప సృష్టి నీ లోపల జరుగుతుంది, అది చూసుకోవటం మానేసి బయటికి చూస్తున్నావు అన్నారు. నీకు గాఢ నిద్రలో నేననే తలంపు లేదు, గాఢ నిద్రలో నేననే తలంపు పనిచేయటం లేదు, మనసు పనిచేయటం లేదు, ఇంద్రియాలు పనిచేయటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, మెరుగు వచ్చినప్పటికీ నేననే తలంపు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రం నిద్రపోయే ముందు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నేననే తలంపు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మెరుగు వచ్చేటప్పటికి వస్తుంది, మళ్ళీ నిద్రకి వెళ్ళినప్పటికి అది పోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల నుంచి బయటకు వస్తుంది, బయట నుంచి లోపలికి వస్తుంది. ఎంతగా ఈ లోపల ఉన్న సృష్టి కంటే గొప్పగా ఉందా బయట జరిగే సృష్టి? ముందు ఈ సృష్టిని అర్థం చేసుకో. నీకు నేననే తలంపు గాఢ నిద్రలో లేవు. నీకు మనసు అక్కడ పని చేయటం లేదు, ఇంద్రియాలు పని చేయటం లేదు. కళ్ళు ఉన్నావు లేదంటే అక్కడ ఉన్నావు. దరి హ్యాపీనెస్, దరి పీస్, నీ హార్ట్ ఆఫ్ స్లీప్. గాఢ నిద్రలో ఉన్నావు. ఎక్కడున్నావు? నీ హృదయంలో ఉన్నావు. దుఃఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. దెర్ ఇస్ పీస్, దెర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ స్పిరిట్. ఎంత ఆనందంగా ఉన్నావు నువ్వు, ఎంత శాంతిగా ఉన్నావు గాఢ నిద్రలో. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ హృదయాంతరంలోకి వెళ్ళిపోయి. ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ దగ్గర హృదయంలోకి వెళ్ళిపోయావు. అక్కడికి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయావు. వెళ్ళక్కడ దుఃఖంగా ఉన్నావు పరమాత్మ దగ్గర. దెర్ ఇస్ హ్యాపీనెస్, దెర్ ఇస్ పీస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ స్పిరిట్. ఆ గాఢ నిద్ర నీ హృదయంలో. ఎక్కడున్నావు? గాఢ నిద్ర నీ హృదయంలో ఉన్నావు. ఎప్పుడు నీకు సడన్గా మెరుకు వస్తుంది. మెరుకు రాగానే నేను అనే తలంపు వచ్చేస్తుంది. మళ్ళీ నిద్రలోకి వెళ్ళే ముందు, నువ్వు సాయంత్రం మళ్ళీ నిద్రపోయే ముందు, మళ్ళీ నేనే తలంపు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందో నీ మెరుకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో నిద్రలోకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆ నిద్ర నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. వస్తుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, రావటం వస్తుంది, రాకండి, పోకండి, రావటం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోవటం, వెళ్ళిపోతుంది. ఈ సృష్టి అంతా నీలో జరుగుతుంది. ఎంతకంటే అద్భుతంగా ఉంది ఈ నక్షత్రాలు, ఈ పంచభూతాలని. అది డైవర్షన్ నీ వైపుకి తిప్పుతారు భగవాన్. నువ్వు ఎక్కడి నుంచి రే ఎక్కడ పెట్టినా నీ కేంద్రం, నువ్వు ఎక్కడైతే మనస్సును పెట్టాలో, ఆత్మ సంస్థం మనకృత్వం నాకించి జరుగుతుంటాయి. ఆత్మ హృదయంలో మనసు నిలబెట్టడం కోసం ఎటు లేవు ప్రారంభించిన హృదయాభిముఖంగా నీ మనస్సును మళ్లించారు. ఆ మూల తలంపుని తన మూలంలోకి మళ్లించడానికే ప్రతి ప్రయత్నం కూడా. పరమాత్మకు మరుగు పేరు ఉండాలి. ఆ హృదయంలోకి మళ్లించడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా. ఒకసారి అబ్బాయి వచ్చాను భగవాన్ భగవాన్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, నీతో మాట్లాడటానికి వచ్చాను. ఎవరో లేనప్పుడు మాట్లాడతాను, అయితే ఎవరో లేనప్పుడు చూసుకుని రా అన్నారు. మరి ఎవరో లేకుండా చూసుకుని వచ్చాడు అబ్బాయి. ఇప్పుడు ఎవరో లేరా అన్నారు. ఎవరో లేరు, నేను ఉన్నాను అన్నాడు. మరి ఎవరో లేకుండా రమ్మన్నాను కదా, వాడు కూడా పోయిన తర్వాత రా అన్నారు. వాడు కూడా పోతే జ్ఞానం అని దాని అర్థం ఏంటంటే ఎవరు లేరు నేను ఉన్నా ఉంటున్నాను కదా, ఆ తలంపును పోగొట్టుకో అని చెప్పకుండా చెప్పటం. మనందరికీ ఆనందం కావాలి. ఆనందం నాకు వద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఆనందం కావాలి. ఆనందం ఎంచేత మనకు కావాలి, మన స్వరూపమే, మన స్వరూపమే ఆనందం. కానీ దేహ ప్రారంభంలో ఒక కాలంలో సంతోషం వస్తుంది, ఒక కాలంలో దుఃఖం వస్తుంది. ఎప్పుడు సంతోషంగా లేం మనం. మనకి ఏదైనా కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం, కలిసి రానప్పుడు దుఃఖంగా ఉంటాం. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, దుఃఖంగా ఉంటాం. అదృష్టం వెంటాడితే సంతోషంగా ఉంటాం, దురదృష్టం వెంటాడితే దుఃఖంగా. ఇదంతా ఫిజికల్. ఇవన్నీ శరీరం ఎంత నిజమో, మన మనసు ఎంత నిజమో, మనకు వచ్చే సంతోషం కూడా అంతే నిజం, మనకు వచ్చే దుఃఖం కూడా అంతే నిజం. ఇందులోంచి బయటపడటానికి యోగం. మనకు వచ్చే సంతోషం నిజం కాదు, మనకు వచ్చే దుఃఖం కూడా నిజం కాదు, కేవలం ఫిజికల్. కానీ ఆ సంతోషం వచ్చినప్పుడు మనం ఇష్టపడదు, దుఃఖం వస్తే వద్దు వద్దు అంటాం. కానీ భగవంతుడి గీతలో ఏం చెప్తున్నా అంటే రెండు సమానంగా చూసుకోండి, అప్స్ అండ్ డౌన్స్, జయాజయాలు, సుఖ దుఃఖాలు రెండు సమానంగా చూసుకోమని చెప్తున్నాడు. అంటే నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చింది అనుకోండి, కంగారు పడకండి, యాజిటేషన్ వద్దు. సంతోషం వస్తే మీరు ఎలాగే కంగారు పడరు అనుకోండి, ఎప్పుడైనా దుఃఖం వస్తా అంటే కంగారు పడకండి. దుఃఖం యొక్క అడుగున ఆనందమే ఉంది. అర్జునుడికి విషాదం వచ్చింది మొదట అధ్యాయంలో, ఆ విషాదం జ్ఞానానికి దారితీస్తుంది. సర్వసాధారణంగా మొదటి అధ్యాయానికి భగవద్గీతలో మొదటి అధ్యాయానికి ప్రాముఖ్యత ఇవ్వడం, అసలు భగవద్గీతకి పునాది మొదటి అధ్యాయం. ఆ క్రైసిస్ విషాదం అడుగును కూడా జ్ఞానం ఉంది, విషాదం అడుగును కూడా సుఖం ఉంది, విషాదం అడుగును కూడా శాంతి ఉంది. మీరు విషాదం వస్తే వద్దు వద్దు అనకండి, విషాదం ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుందని ప్రశ్నించుకుంటే అది కూడా మిమ్మల్ని ఆనందంలోకి తీసుకెళ్తుంది. అడుగునది అది వద్దు వద్దు అని అలా అనకండి. సంతోషాన్ని ఎలా స్వీకరిస్తున్నారో దాన్ని కూడా అలా స్వీకరించండి, అది కూడా ఆనందంలోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. మనం దైవీ సంపద పెంచుకుంటారు రావాలి, మనలో అమృతత్వం ఉంది లోపల. మనం చనిపోయే శరీరాలు కాదు, గంట గంటకి మారిపోయే మనసులం కాదు, హెచ్చు తగ్గులతో కూడిన అహంభావం కాదు, ఏమి కాదు. మనం గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో అందులోంచి మనం ఉపసంహరించబడుతున్నాం. మనం ఏదైతే అవునో అందులోంచి ఉపసంహరింపబడలేము, ఏదైతే కాదో అందులోంచి ఉపసంహరించబడతాం. ఈశ్వరుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు, ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడు, ఈశ్వరుడు శాంతి స్వరూపుడు, ఈశ్వరుడు అమృత స్వరూపుడు. వాడు ఎక్కడున్నాడు? అంతర్యాముడు ఉన్నాడు. అర్జున అన్ని విధముల ప్రయత్నం చేసి, ఇది ఒక ఒక ప్రయత్నం కాదు, అన్ని నీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయగలవు, అన్ని రకాలుగా ప్రయత్నం చేసి, అన్ని విధములుగా ప్రయత్నం, సర్వభావేన భారత పరమేశ్వరుడు నీ హృదయంలో ఉంటాడు, సర్వేశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, జ్ఞానస్వరూపుడు, శాంతి స్వరూపుడు, నీ శాశ్వతమైనటువంటి పదవుని ప్రసాదించే శక్తివంతుడు. ఉండటమే కాదు, యంత్రాన్ని, దేహం యంత్రాన్ని ఆయన లోపలుండి అంతర్యాముగా ఉండి నీ దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఉండటమే కాదు, సైలెంట్గా పనిచేస్తున్నాడు. సాధారణంగా పెద్ద మనుషులు కూడా అలాగే పనిచేస్తారు. ఈశ్వరుడు మీరు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనుకోండి, నీ దేహం మంచిది అది చేయాలనుకోండి, అది పెద్ద మనిషి లక్షణం. ఈశ్వరుడే కాదు పెద్ద మనిషి లక్షణం. మీ అందరి చేత నేను ఓట్లు వేయించుకోవాలనుకుంటాం అనుకోండి, మీరు చెప్పినట్టే వింటామని చెప్తాం. అలా ఓట్లు వేయించుకునేవాడు కాదు ఈశ్వరుడు. మిమ్మల్ని జ్ఞానం దగ్గర, మీరు జ్ఞానం కోరుకుపోయినా మీదేది మంచిదో మీకంటే ఈశ్వరుడు తెలుసు. ఒకవేళ మీకు జ్ఞానం ఎవరికి అక్కర్లేకపోయినా మిమ్మల్ని జ్ఞానం దగ్గర తీసుకెళ్తాడు. మీ ఓట్లు కూడా వదులుకొని, మీ మెప్పులు వదులుకొని మిమ్మల్ని జ్ఞానం దగ్గర తీసుకెళ్ళకూడదు ఈశ్వరుడు. మీ ఓట్లు వదులుకుంటాడు, మీ ఎప్పులు వదులుకుంటాడు, మీ స్థుతులు వదులుకుంటాడు. నిజంగా భగవంతుడు, భగవంతుడి కంటే మనల్ని ప్రేమించేవాడు అత్యధికంగా ఈ సృష్టిలో ఎవడు లేడు. ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పదని చెప్తాడు. కానీ తల్లి ప్రేమ కూడా నీ ప్రేమ ముందు, నీ దయ ముందు, నీ కరుణారసం ముందు ఏ పాటిది ఎంతటిది అన్నాడు. అంటే నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ కూడా సరిపోదు. అయితే మనలో అవగాహన లోపం ఉంది. రమణ మహర్షి గారి దగ్గర భక్తులు మాట్లాడుతూ, యోధాలాపంగా మాట్లాడుతూ, నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యం చేశానా అని అడిగాడు. మనం కూడా సాయంత్రం అప్పుడు కూర్చుని యోధాలాపం మాటలు మాట్లాడుకుంటాం. సీరియస్గా మాట్లాడుకునే మాటల కంటే యోధాలాపంగా మాట్లాడే మాటలు బాగుంటాయి. యదలాపంగా మాట్లాడుకున్న మాటలు అనేది డ్యూటిఫుల్ మైండ్ ఉంటుంది, టెన్షన్ ఉండదు. యదలాపంగా మాట్లాడుకున్న మాటలో టెన్షన్ ఉండదు, మైండ్ అప్పుడు డ్యూటిఫుల్గా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. నేను పూర్వజన్మలో ఏదైనా పుణ్యం అంటూ చేశాను వాడు నమ్రతను గుర్తు. భగవాన్ చెప్పిన సమాధానం కంటే ఆ భక్తులు అడిగిన ప్రశ్న నాకు ఎక్కువ నచ్చింది. మనం పుణ్యం చెయ్యే పేరే చేసామనుకుంటున్నాం, వాడు చేశాడు పూర్వదినములు, ఆయన నేను చేశానో అని అడుగుతున్నాడు, వాడు నమ్రతను గుర్తు. ఎప్పుడు కూడా వైష్ణవ అంటే ఆ శ్రద్ధ గలవాడు, ఆ నమ్రత గలవనవాడు, అంకిత భావం గలవాడు, ఆ ప్రేమ గలవాడు వైష్ణవుడు, వాడే విష్ణు భక్తులు అంటారు. బొట్లు కాదు, అడ్డం బొట్లు కాదు, నిలువు బొట్లే కాదు, ఆ ప్రేమ భావన. ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం. భగవంతుడు ఒకడు ఉన్నాడు, కర్తనని ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ అనే ఒకడు ఉన్నాడు. వాడికంటే మనం భిన్నంగా లేవు, కానీ ఉన్నామని అనుకుంటున్నాం. ఇంచేత మన భేద బుద్ధి కారణంగా నమ్రత లేని వాడు భక్తుడు కాదు. వినయ సంపద ఎవరికైతే ఉందో, ఆ నమ్రత ఎవరికి ఉందో, వాడే భక్తుడు. ఈశ్వరుడి పట్ల ఎవరికైతే అనురాగం ఉందో, ఈశ్వరుని పొందాలి, ఈశ్వరుని పొందాలి అనే తపన ఎవరికైతే ఉందో, వాడు భక్తుడు. ఆచార్యులు వారు అన్నారు, నిరంతరము స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకునేవాడు భక్తుడు. ఆత్మచింతన తప్పించి ఇతర చింతలు కొంచెం కూడా పుట్టకుండా చూసుకునేవాడు భక్తుడు. స్వస్వరూప అనుసంధానం చేసేవాడు భక్తుడు. నేను పూర్వ జన్మలో ఏమైనా పుణ్యం చేశానా అని భగవాన్ అడిగారు. నువ్వేమి చేయకపోతే ఇక్కడికి ఎంతకు వస్తావు? అంటే నువ్వు పూర్వజన్మలో ఎంతో కంటే పుణ్యం చేయకపోతే ఇక్కడికి రావాలనే బుద్ధి కూడా నీకు కలగదు, ఇక్కడ రావాలనే సంకల్పం కూడా నీకు కలగదు. నీ పూర్వపుణ్యం ఇక్కడికి నిన్ను తీసుకొచ్చు. చేశానని అడుగుతావేంటి? నువ్వు చేసావు కాబట్టి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చింది, ఆ పూర్వపుణ్యం ఇక్కడ తీసుకొచ్చింది ఈ సన్నిధానంలో. అది సైవి దైవీ సంపద. అడిగిన ప్రశ్న ఏంటంటే దైవీ సంపద. మనం సైవి దైవీ సంపద నేర్చుకోవటం లేదు. కోపాలు నేర్చుకుంటున్నాం, అసూయ నేర్చుకుంటున్నాం, హింస నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునేది అసూయ, మనం నేర్చుకునేది హింసా ప్రవృత్తి. నేర్చుకుంటే కోపం నేర్చుకుంటున్నాం, అందుకని దైవీ సంపద మనం నేర్చుకోవటం లేదు. దైవీ మూల తలంపు తన మూలంలోకి విత్తిడి అవ్వడానికి, ఉపసంహరించుకోవడానికి దైవీ సంపద కూడా సహకరిస్తుంది. ప్రపంచంలోకి వచ్చాం, కానీ వచ్చిన పని పూర్తి అవ్వలేదు. లోపల అమృతత్వం ఉంది, లోపల ఆనందం ఉంది, లోపల ఆనంద సముద్రం ఉంది, శాంతి సముద్రం మన హృదయంలో ఉంది, మన స్వరూపంలోనే అది ఉంది. అది ముగింపు లేనిది. లోపల ఆనందం, దానికి ముగింపు లేదు, దానికి మొదలు లేదు, చివరి లేదు, ముగింపు లేదు దానికి. మనం ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో మనకు తెలుసుండో తెలియకో, పుణ్యాలు చేయండి, పాపాలు చేయండి, మంచి చేయండి, చెడు చేయండి, అది తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం. ఇది జన్మ మరణాల ప్రవాహం. మన హృదయంలోనే అమృతత్వం, అమృతం మన హృదయంలోనే ఉంది. మృత్యు ఎలా ఉంటుందో తెలియదు దానికి, అది అమృతం, అది మన స్వరూపం అన్నది మన హృదయంలోనే ఉంది. అయితే మనకి అది ఉంది, దాన్ని మనకు అనుభవంలోకి రావడానికి ఇంద్రియాలకు అంతర్ముఖత్వం రావాలి, మనసుకు అంతర్ముఖత్వం రావాలి. మనసుకు అంతర్ముఖత్వం రాకుండా, ఇంద్రియాలకు అంతర్ముఖత్వం రాకుండా నీ హృదయంలోనూ వంద ఉండటం, కానీ నీకు అందదు. ఎన్ని అందాలు నీ హృదయంలో సత్యం ఉంది, కానీ చచ్చేవాడికి తెలియదు. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, కానీ చచ్చేవాడికి తెలియదు. నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనేవాడు తెలియదు. శరీరం ఉండగా ఎవరికైతే చావు లేదని, శరీరం చనిపోతున్నప్పటికీ నేను చనిపోవటం లేదని అనుభవం ఎవరికి వచ్చిందో, ఎవరికి ఉందో అది అందుతుంది, కానీ చచ్చేవాడికి తెలియదు. నీ హృదయంలో సత్యం ఉంది, చచ్చేవాడికి నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనేవాడికి తెలియదు. సత్యం ఉంది, చచ్చేవాడికి తెలియదు. ఎన్ని అందాలు చూడటం, మన అందరం చావు వచ్చినప్పుడు నేను చనిపోతున్నాను, చనిపోతున్నాను, ఎవరు చనిపోతున్నారు? శరీరం చనిపోతుంది అంటే నీకు హృదయంలో ఉన్నా నీకు తెలియదు. శరీరం చావు వచ్చినప్పుడు కూడా నీకు చావు రావటం లేదు. శరీరానికి చావు వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చనిపోతున్నాను వాడికి అది సత్యం తెలియదు. శరీరం చనిపోతున్నప్పటికీ నేను ఉంటానని అనుభవం వాడికి ఆ సత్యం గోచరిస్తుంది. ఆ సత్యం నీకు నీకు స్వరూపంగా నిజమైన నేనుగా, ఆత్మగతమైన నేనుగా, బ్రహ్మగతమైన నేనుగా వ్యక్తమవుతుంది. సత్యం ఉంది, చచ్చేవాడికి తెలియదు. నేను పుట్టాను అనుకున్నవాడికి తెలియదు, చేస్తున్నాను అనుకున్నవాడికి తెలియదు. పుట్టాలనుకున్న వాడికి దేహభావన, చచ్చాలని వాడికి కూడా దేహభావన. పుట్టేది దేహం, చచ్చేది దేహం, అదే లోకం. ఆచార్యులు వారు అంటారు, ఉండవయ్యా నీకు తెలియటం లేదు కాబట్టి లేదనుకోవద్దు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, సత్యాన్ని నీ హృదయంలో ఉంది, శాస్త్రంలో వెతికితే దొరకదు. శాస్త్రవాసన తగ్గించు. శాస్త్రాన్ని ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకో, కానీ అష్టమైన బుర్రం అది, బుర్రం మొయ్యికది. లోకవాసన, ఈ లోకవాసన మరింత ప్రమాదం. ఇందాక భూమి మినిస్టర్ గారు చెప్పారు, అందరూ నన్ను మంచివాళ్ళు అనుకోవాలి, అందరూ నన్ను గౌరవించాలనుకుని వాడికి చివరికి పెరిగి వాడు అమృతత్వానికి దూరం అవుతాడు, లోకవాసనకు దగ్గర అవుతాడు. దగ్గర అవటం కాదు, ఆ రోజుకి ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ లోకవాసన పెరిగిపోతుంది. నిజమైన నాయకుడు కూడా మనం అడిగింది కాదు, మనకి ఏది మంచిదో ఆడు ఆలోచించి చెయ్యాలి, వాడు నాయకుడు. మీరు ఎటు వెళ్ళిపోతే మేము కూడా అటు వచ్చేస్తా ఉండాలి. నాయకులా వినాయకులా, మీరు ఎటు వెళ్ళిపోతే సొంత ఆలోచన లేకుండా, బుద్ధికి పని చెప్పకుండా, వివేకం లేకుండా మీరు ఎటు వెళ్ళిపోతే నా అటు వచ్చేస్తా ఉంటే అది ఒక రకమైన గొర్రెల మంద అన్నాడు గౌతమ బుద్ధుడు. భగవంతుడు మనకు కాళ్ళు ఇచ్చాడు, నడుస్తున్నాం, చేతులు ఇచ్చాడు, పని చేసుకుంటున్నాం, అలాగే బుద్ధిని ఇచ్చాడు. మన బుద్ధిని కొంచెం ఉపయోగించుకోవాలి. ఆ బుద్ధి యొక్క సహాయంతో మనం దైవ సంపదను పెంచుకోవాలి. ఎవరు ఎన్ని శాస్త్రాలు చదివినా ధర్మాన్ని ఆచరించకపోతే అమృతత్వం లోపల అమృతానికి స్వరూపం పొందే వ్యక్తులు. ధర్మాన్ని ఆచరించాలంటే ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి. ఇష్టాయిష్టాలు లేని వాడికి మనసు అసలు బాహ్యముఖానికి వెళ్ళదు. మన మనసు ఏ కారణం వల్ల బాహ్యముఖానికి వెళుతుందో చూసుకోవాలి. మనకి ఎక్కువగా కారణం రాగద్వేషాలే కారణం. మనసు బాహ్యముఖానికి వెళ్ళటానికి రాగద్వేషాలే కారణం. ఇందుకే ఆచార్య వారు చెప్పిన ఇక్కడ విషయం ఏంటంటే, నీకు లోపలటువంటి అమృతత్వం అందదో అయ్యా, దేహవాసన తగ్గించుకోవాలి, లోకవాసన తగ్గించి, ఇందులో ఒక్క వాసనను లోపలికి ఎంటర్ అవ్వలేవు. ఉదయ గుహలో నువ్వు ప్రవేశించలేవు. మన చేతిలో ఏమి లేదు, ఏదో ఉందనుకుంటున్నావు. మనకున్న పొగరబోతాన్ని బట్టి నీకు బొమ్మలు ఆడించే ఆడిస్తున్నాడు అయ్యా, యంత్ర నీ శరీరాన్ని ఒక యంత్రం కింద ఆడిస్తున్నాడు నీ ప్రారంభాన్ని బట్టి. అంతరేయములో ఉన్నాడు అంటే ఈశ్వరుడే. మనం సాధన చేసి తెలుసుకోవలసింది, ఆయనకంటే మనం భిన్నంగా లేవు. మన సంగతి తెలుసుకోవాలి. భగవాన్ వాడు రెండు గారు, ఐ హావ్ నో సెపరేట్ ఒపీనియన్, ఐ హావ్ నో పర్సనల్ ఒపీనియన్, ఐ హావ్ నో పర్సనల్ సెల్ఫ్. నాకు పర్సనల్ సెల్ఫ్ ఇక్కడ ఏం లేదు, ప్రత్యేకంగా అభిప్రాయాలు అంటూ లేవు. పరాత్పరుడు ఎలా సంకల్పిస్తే అలాగే జరుగుతుంది అని సత్య సంకల్పుడు. పరమాత్మ ఎవరు? సత్య సంకల్పుడు. ఐ హావ్ నో పర్సనల్ ఒపీనియన్. అంటే జ్ఞాని భగవంతుని స్వరూపాన్ని పొందుతాడు. జ్ఞానం అంటే ఏంటి? ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. ఈశ్వర స్వరూపం పొందటమే జ్ఞానం. భగవంతుడి సంకల్పం ఈయన సంకల్పం, భగవంతుడి ఇష్టమే ఈయన ఇష్టం. ఒకసారి భగవాన్ అడిగారు, మీరు ఎప్పుడు చూసినా లోపలికి వెళ్ళరు బయటే ఉంటున్నారు? స్కందాశ్రమంలో ఉండగా భగవాన్ ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎప్పుడు చూసినా బయటే ఉంటున్నారు లోపలికి వెళ్తాడు? బయట ఉన్నాడు లోపలికి వెళ్తాడు, లోపల ఉన్నాడు బయటకు వెళ్తాడు. ఈ లోపల బయట అనేది దేహబుద్ధి ఉన్నవాడికి, శవబుద్ధి ఉన్నవాడికి, మిథ్యా నేను ఉన్నవాడు. బయట ఉన్నవాడు లోపలికి వెళ్తాడు, లోపల ఉన్నాడు బయటకు వెళ్తాడు. నిద్రపోయాడు మేలుకుంటాడు, మేలుకున్నవాడు నిద్రపోతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయాడు పుట్టాడు. ఇవన్నీ ఎవరికి? దేహగతమైన నేనికి, మిథ్యా నేనికి. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు, చేసినవాడు అనుభవిస్తాడు, చేసినవాడు అనుభవిస్తున్నాడు. నీకేలా? అహంకారం చేసింది, అహంకారం అనుభవిస్తుంది, దేహం పుట్టింది, దేహం చనిపోయింది, రెండు నువ్వు కాదు. నీకేలా ఈ గోళ? ఏమలా రుష్టి పడిపోతున్నా? నీకేలా ఈ గోళ అంతరు? పుట్టినవాడు చచ్చిపోతాడు, చేసినవాడు అనుభవిస్తాడు, ఆ రెండు నువ్వు కాదు. పుట్టింది నువ్వు కాదు, చేసింది నువ్వు కాదు. నీకేలా ఈ గోళ? నువ్వు హాయిగా ఉంటు, బీ యాజ్ యూఆర్. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉంటు. నువ్వు దేహంగా ఉన్నాననుకున్నప్పుడు కూడా నువ్వు బ్రహ్మస్వరూపుడే, మనస్సుగా ఉన్నాననుకున్నప్పుడు కూడా బ్రహ్మస్వరూపుడే. సాధన అంటే ఏం లేదు, దేహమే ఆత్మ అనుకుంటున్నావు. దేహాత్మ బుద్ధిలోంచి బ్రహ్మాత్మ బుద్ధిలోకి మళ్ళటది మన సాధన. ఈ యోగ యొక్క ప్రయోజనం అది. నువ్వు దేహమే నేను, దేహమే నేను, దేహమే సత్యము, దేహమే నేను అనుకుంటున్నాం కదా, ఇది ఎంత సాగింది అనుకుంటున్నాము. ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మస్వరూపం, ఆ బ్రహ్మము నేను. నేను అనేప్పటికీ ఇప్పుడు దేహం గుర్తొస్తుంది మనకి, నేను అనేప్పటికీ బ్రహ్మము స్మరించాలి. ఇటువైపు నుంచి అటు మన మనస్సును మళ్లించటమే సాధన యొక్క ప్రయోజనం. దేహాత్మ బుద్ధిలోంచి బ్రహ్మాత్మ బుద్ధిలోకి మన మనస్సును మళ్లించటమే సాధన యొక్క ప్రయోజనం. ఇది సాధన. అయితే దేహాత్మ బుద్ధిలోంచి బ్రహ్మాత్మ బుద్ధిలోకి మళ్ళాలంటే మళ్లించటానికి జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, పూజ కూడా చేసుకుంటున్నాం, గురువు అనుగ్రహం కూడా అవసరమా అని భగవాన్ నాకు అడిగి. ఏ మా పాటలు ఏమేమి పడుతున్నాం, జపాలు చేసుకుంటున్నాం, ధ్యానాలు చేసుకుంటున్నాం, వీటితో పాటు దేహాత్మ బుద్ధిలోంచి మళ్ళించి బ్రహ్మాత్మ బుద్ధి కలగటానికి, ఆ బ్రాహ్మీ స్థితి కలగటానికి, బ్రహ్మాత్మ బుద్ధి కలగటానికి, బ్రాహ్మీ స్థితి కలగటానికి అర్జున నేను ఎన్ని రకాలైతే శ్రమ పడతావు, ఎన్ని రకాలైతే కృషి చేస్తావో అన్ని రకాలుగా కృషి చేసి నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందవయ్యా. ఆనంద స్థితిని, ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ సత్యస్థితిని పొందినవాడే గుణాతీతుడు, వాడే స్థితప్రజ్ఞుడు, వాడే ఆనంద స్వరూపుడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, సంకల్ప కల్పాలు నశిస్తే మనస్సు కూడా నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించు. ఎక్కడైతే మనస్సు నశించిందో అక్కడ సత్యం నీకు స్వరూపంలో గోచరిస్తుంది. కానీ సత్యం చచ్చేవాడికి తెలియదు. నేను పుట్టాను అనుకున్నవాడు కూడా సత్యం గోచరించదు. ఈ సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి. క్రియేషన్ అంటే ఈ భూమి ఒకటే కాదు, చాలా లోకాలు ఉన్నాయి. కానీ ఈ లోకాలను కూడా శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణం చేసేవాడు ఎంత లేదు. మన లోకాలు కూడా అంతేనేదు. అంటే మూలతలంపు ఉంటే అంత ఉంది, అది లేకపోతే ఏది లేదు. అయితే మూలతలంపు నశిస్తే నువ్వు నశించవు. మూలతలంపుని మూలంలోకి పంపించడమే సాధన యొక్క ప్రయోజనం. అదే ఆహారం అంటే మనం తినే అన్నమే ఆహారం కాదు, కళ్ళతోటి చూసేది ఆహారం, చెవులతోటి వినేది ఆహారం. ఇవన్నీ కూడా అన్ని విషయంలో మనం వినే విషయాల్లో చూసే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఆహారమే. మన కళ్ళతో చూసేది ఆహారం, చెవులతోటి వినోది ఆహారం, ఇదంతా ఆహారమే. మనం పవిత్ర, ఓం పవిత్రాయ నమః, విష్ణు సహస్రనామాలు వస్తున్నాయి పేరు. ఎవడైతే పవిత్రుడో వాడిని స్మరించుకుంటా అంటే మనం పవిత్రులం అవుతాం. భగవంతుని స్మరించుకోవడం వల్ల ఏమవుతాం? మనం పవిత్రులం అవుతాం. ఓం శివాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం నారాయణాయ నమః. నారాయణ అంటే జీవుడు, ఈ జీవకోటికి ఆశ్రయంగా ఉన్నవాడు అంతే నారాయణుడు. వాడే నారాయణుడు అంటే అంతే. నారాయణుడు వ్యక్తి కాదు మళ్ళీ బ్రహ్మం. నారాయణుడు ఏంటో మళ్ళా ఒక వ్యక్తి కాదు బ్రహ్మం. మనం సపోర్ట్ కోసం ఒక రూపాన్ని ఆరాధించవచ్చు, ఒక నామాన్ని స్మరించవచ్చు. సోదర మహాశైలారా, అసలు సత్యానికి, నగ్న సత్యానికి, ఆ పరమాత్మకి ఆ రూపం లేదు, ఆ పేరు లేదు. ఆ రూపం లేనిది, రూపాలతో సంబంధం లేనిది, పేర్లతో సంబంధం లేనిది. ఆ సత్యం ఎప్పుడైతే మనకు హృదయంలో మెరుస్తుందో, హృదయంలో మనకు అనుభవిక వేద్యం అవుతుందో, అది మన కనసారి జన్మ. ఇదొకటి మన దేవతను ఆరాధించవచ్చు. మన సపోర్ట్ కోసం ఏదో రూపాన్ని ఆలంబనంగా పెట్టుకుంటాం, ఒక నామాన్ని ఆలంబనంగా పెట్టుకుంటాం. ఆ రూపం ద్వారా మనం ఎక్కడ దేన్ని పొందాలో, ఆ నామం ద్వారా దేన్ని పొందాలో, ఆ గంధాన్ని మర్చిపోకూడదు. ఏదో కారులో కూర్చుంటాం గంధానికి వెళ్ళటానికి, కానీ ఆ కారులో కూర్చోవడం కోసం కూర్చోలేదు, మనం గంధాన్ని చేరటానికి కారులో కూర్చున్నాం, అది మర్చిపోకూడదు. మనం ఇదేమి లేదు, ఇందులో శ్రద్ధ ఒకటి ఉంటే, ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం ఉంటే, ఆ శ్రద్ధ కనుక బలీయంగా ఉంటే, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నిజమైతే, మనకున్న శ్రద్ధ నిజమైతే, అన్ని సుగుణాలు వస్తాయి మనకు. ఒక శ్రద్ధ అనే రెండు అక్షరాల నుంచి అన్ని సుగుణాలు మనకు వస్తాయి. సుగుణాలు ఎందుకంటే ఆత్మాన్వేషణకి, జ్ఞానాన్ని పొందటానికి అవి సహకరిస్తాయి. సుగుణాలు చైతన్యులు లేవు, సువాసనలు దుర్వాసనలు చైతన్యులు లేవు. ఈ మంచి గుణాలు చెడు గుణాలు ఇవన్నీ చైతన్యులు లేవు, ఇవన్నీ మనస్సే. అయితే ఎందుకు దుర్వాసన విడిచిపెట్టు, సువాసనను పెంచుకో? కోరికకి వాసనకి తేడా ఏం లేదు. కోరిక స్థూలంగా కనిపిస్తుంది, వాసన సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మంగా ఉన్న వాసన కొంచెం స్థూలంగా కనిపించినప్పుడు దాన్నే కోరిక అంటున్నాం. వాసనకి కోరికకి తేడా లేదు, భేదం లేదు. వాసనే మనకు స్థూల రూపం ధరించినప్పుడు దాన్నే కోరిక అని అంటున్నాం. ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను చాలా బాగా జీవిస్తున్నాం, నేను చాలా మంచివాళ్ళం అని మీరు అనుకోవటంలో ఏం ప్రయోజనం లేదు. ఈ మంచితనం కానీ, ఈ నైతిక విలువలు కానీ మీకు ఆలోచన పెంచదనుకోండి, మేము మంచివాళ్ళగా ఉన్నామని ఆలోచన మానేస్తారనుకోండి, మేము నైతిక విలువలుగా ఉన్నామని ఆలోచన మానేస్తారనుకోండి, మీ నైతిక విలువలు కానీ లేకపోతే మీ మంచితనం కానీ మీలో ఉన్న ఏదైనా అవునచ్చి ఉంటే మీ ఆలోచన చంపేది కదా ఉండకూడదు. ఆలోచన పెంచేది మంచితనం కానీ ఆలోచన చంపేది మంచితనం కాదు. మీ మంచివాళ్ళు నా గోడల్లో ఉండొద్దు, లేకపోతే స్తంభం నాకు ఉండొద్దు. స్తంభం కూడా మంచిదే, ఇదేం చెడ్డ ఏం చేసింది, చాలా మంచిది స్తంభం. ఈ స్తంభం ఎంత మంచిదో చూడండి పాపం. ఇలా స్తంభాలలా ఉండమనమనండి, లేకపోతే గోడలాగా ఉండమనే. మరి గోడ మంచిదే, ఎంత మంచిదో చూడండి. గోడ సిగరెట్లు కాల్చడం లేదు, సారా తాగటం లేదు, ఎంత మంచిదో చూడండి గోడ. మరి గోడ పాపం ఎప్పుడూ సిగరెట్ కాల్చిందే, సినిమాలకు వెళుతుందా వెళ్తుంది, ఎంత మంచిది. అలా ఉండద్దు. మీకున్న మంచితనం నిజమైతే, మీకున్న నైతిక విలువలు నిజమైతే, మీకున్న సమర్థత నిజమైతే, మీ ప్రవర్తన, మీ సత్ప్రవర్తన నిజమైతే, మీ ఆలోచన పెంచాలి, మీ వివేకం పెంచాలి, మీ ఆలోచన అమృతానికి దారి చేయాలి, అది మంచితనం అంటే. అందుకని గోడ మంచిదే, గోడ గోడ మంచిదే, గోడ ఉన్నట్టే మేము ఉంటామంటే దానికి అర్థమేంటి అసలు. మీరు నిజంగా మంచివాడైతే మీ మంచితనం వల్ల మీకు అమృతానికి ఇంటికి కలగలేదు. వివేకానంద మాట చెప్పాడు స్వామిజీ ఏమన్నాడంటే, లోక సేవ చేయమంటం కోసం, గొప్పల కోసం కాదు, కీర్తి కోసం కాదు, మీ హృదయంలో ఉన్న అమృత అనుభవం పొందడానికి మీ స్వార్థం అడ్డొస్తుంది. ఎవరు ఇతరులు అడ్డు రావటం లేదు, మీ జ్ఞాన తడ్డు రావటం లేదు, ఎవరు అడ్డు రావటం లేదు, మీ స్వార్థం అడ్డొస్తుంది. ఆ స్వార్థం తగ్గించడానికి నీకు లోక సేవ ఏదో సోషల్ వర్క్ అని ఆ లోక సేవ చేయమని ఇలా చెప్పారు. కానీ అందుకని నువ్వు గొప్పలు సంపాదించడం కోసం, కీర్తి సంపాదించడం కోసం, అధికారం సంపాదించడం కాదు, లోక సేవ చేయమంటే నీ స్వార్థం తగ్గటం. ఇదే భగవాన్ అడిగారు. నేను ఏదో గుహలో కూర్చుని ఏకాంతంగా ఎక్కడ చోట గుహలో కూర్చుని ధ్యానం చేసుకోమంటారు, లోకానికి సేవ చేయమంటారు, ఏది మంచిది అంటే భగవాన్ అన్నారు రెండు మంచి అంటే మీరు అడిగినవాడు ఏది మంచిది అన్నాడు. ఈ ఒకటి మంచిదా, రెండు మంచి, నీ సంస్కారాన్ని బట్టి ఏదో మంచి మార్గాన్ని పట్టుకుని ప్రయాణం చేయి. ఒక మంచి ఏదో ఒక మార్గం నీకు నచ్చిన మార్గాన్ని నువ్వు పట్టుకుని ప్రయాణం చేస్తే మిగతా అన్ని మంచివి అందులో కలిసిపోతాయి. అంటే నువ్వు విచారణ చేస్తున్నావు అనుకో, లోక సేవలు వచ్చే ఫలితం కూడా అందులోకి వచ్చేస్తుంది. నువ్వు చేసే లోక సేవ నిజమనుకో, ధ్యానం చేయటం వల్ల వచ్చే ఫలితం కూడా అందులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ వేరు 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 అనుకోకు. అది భగవాన్ చెప్పి తరచుగా చెప్పేది ఏంటంటే, నువ్వు లోకాన్ని బాగు చేస్తానంటున్నావు, నువ్వు నువ్వు బాగు చేసుకోవటం లేదు, లోకాన్ని ఏం బాగు చేస్తావు? నీ బాగులోనే లోకం యొక్క బాగు కూడా ఉంది. ముందు నేను నువ్వు బాగు చేసుకో, నువ్వు బాగు చేసుకుంటే అంతవరకు లోకం కూడా బాగుపడుతుంది. ఇంద్రియాలకి మనసుకి అంతర్ముఖత్వం రాకుండా అమృతానుభవం కలిగే అవకాశం లేదు. గురువు చేసే పని అది. నేను జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, నాకు అమృతానుభవం కలగటానికి సరిపోతాయా, గురువు అనుగ్రహం కూడా కావాలా అని అడిగాడు. అసలు కావలసింది అది ఒకటి, మిగతా అయినది రెండో పక్షం. నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే జపాలు, నువ్వు చేసే ధ్యానాలు అన్ని సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. అసలు నీ మనసును లోపలికి తోలుకెళ్ళేది, నీ మనసును లోపలికి మళ్లించేది గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. ఏనుగు అహంభావం లాంటిది, గురువు అనుగ్రహం సింహం లాంటిది. ఏనికి ఎంత బలం ఉంటుందో అహంభావనకు కూడా అంత బలం ఉంటుంది. ఏనుగు అహంభావం లాంటిది గురువు అనుగ్రహం, ఆ సింహం లాంటిది. ఒక సింహానికి ఏనుగు స్వాధీనం అవుతుంది, కానీ మామూలు లొట్టి పెట్లకి స్వాధీనం కాదు, కాకులకి స్వాధీనం కాదు. అది గజేంద్ర మోక్షంలో కూడా రావయ్యా రావయ్య ముసలి బాధ పళ్ళైపోతున్నాను ఆవిడ గోల గోల చేసేస్తాడు గజేంద్ర మోక్షంలో ఆడు ఏను ఈ మోసల బాధ. ఆ ఏనుగుని మొసలు ఎలా పట్టుకుందో మళ్ళీ అహంభావం కూడా అలా పట్టుకో. 1000 సంవత్సరాలు పోరాడాడు గజేంద్రుడు. గజేంద్రుడు పోరాటం ఆ గజేంద్ర మోక్షంలో, ఆ గజేంద్రుడు మొసలు మొసలు పోరాటం 1000 సంవత్సరాలు జరిగింది. ఆ పోరాటం 1000 సంవత్సరాలు పోరాటం తర్వాత అప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు, నేను నిస్సహాయం వచ్చి ఎంత వేగంగా వస్తాడంటే చక్రం తెచ్చుకోలేదు, లక్ష్మీదేవితో చెప్పలేదు, వాహనం లేదు అని వేగంగా వచ్చేస్తాడు. లక్ష్మీదేవితో చెప్పకుండా వచ్చేసాడు, వాహనం లేదు, చక్రం లేదు, రక్షించాడు. సత్య సంకల్పుడు, వెనక లక్ష్మీదేవి వచ్చేసింది, చక్రం వచ్చేసింది, వాహనం వచ్చేసింది, అదే నారాయణుడు. ఆయన పనిముట్లతో సంబంధం లేదు, సంకల్పిస్తే జరిగి తీరవలసింది. అది ఆ చక్రం ఏమిటి కొంతమంది మనసులో సంకల్పిస్తే చాలు, ఇక్కడికి చక్రం ఉడికేలా మనకి ఉడికి చూపించటానికి కాల చక్రం. అక్కడ మాట నాకు బాగా నచ్చింది, మొసలిని సంహరిస్తాడు, స్వస్థత వీడికి కలుగుతుంది. దేహం ఏనుగు యొక్క దేహం రక్షింపబడింది కదా, ఏనుగు యొక్క దేహం రక్షింపబడింది కదా, సంతృప్తి సాటిస్ఫై అయ్యేవాడు విష్ణు అడుగుతాడు, ఇప్పుడు ఏమి సాటిస్ఫై అయ్యాడు, ఈ దేహం ఏదో రోజున చనిపోతుంది, ఈ దేహంతో ఏ నేనైతే తాదార్థ్యం పొందుతుందో, ఏ తరంపు అయితే తాదార్థ్యం పొందుతుంది, ఇందులోంచి ఏనుగులోంచి దేహంలోంచి విడుదల పొందటానికి నీ దయంతికి ఏదో రోజున అదే వస్తుంది. ఈవేళ చూసినప్పుడు రేపు కనపడుతున్నా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. నీ దేహం రక్షించబడింది, దేహం చనిపోకుండా ఆగుతుందా? ఇది ఆ ఏనుగు దేహమైనా ఆగుతుందే, అప్పుడు రక్షించబడింది రైతే, ఆ ఏనుగు దేహం కూడా ఆగుతుందే. ఆ దేహంతో తాగాదు, నువ్వు నువ్వు నన్ను రక్షణ నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏంటంటే దేహము నుంచి ఏదో ఈ దేహంతో ఏ తలంపు అయితే ఈ దేహంతో ఎవరైతే తాదాక్ష్యం పొందుతున్నారో అందులోంచి వయ్యా నన్ను విడదీవయ్యా. అమ్మా ఎలా బాగున్నావా గజేంద్ర అని చేతుడంటే జ్ఞానం వచ్చేసి వాడు విష్ణు అంటే. మేము మీకు బోధ మేము బోధ చెబుతున్నాం, విష్ణు బోధ గజేంద్ర. గజేంద్రుడు ఏమని అడిగాడంటే దేహం ఏదో రోజు నశిస్తుంది, ఇప్పుడు రక్షించేవారు అయితే నువ్వు రక్షించబోయి దేహం నశిస్తుంది, ఏదో రోజు నశిస్తుంది, దేహం పుట్టింది చనిపోతుంది, కానీ దేహంతో తాదార్థ్యం పొందుతున్నాను కదా, అందులోంచి కదా నువ్వు విడదీయవలసింది నన్ను, అప్పుడు కదా నాకు మోక్షం అడిగినప్పుడు టచ్ చేస్తాడు ఏం అది చాలు. మీద అది బోధించక్కర్లేదు, పెద్దలు మౌనంగానే చెప్తారు. మనం పెద్దల దగ్గర ఏదైనా పని కోసం వెళ్ళామనుకో వాళ్ళేం ఓగరు, సైలెంట్గా వింటారు, వాళ్ళు చేసే పని నిర్మూలంగా చేసుకోరు. ఆ విష్ణు ఆ ఏనుగు యొక్క లోపం ఏంటంటే అది కోరిక అర్థమైంది, విష్ణు వారు టచ్ చేస్తే చాలు, అదే అక్షరమణ మనం వస్తుంది చూచి చింతించి నేనుందాకి పక్వం వచ్చేస్తాం. లుక్ ఎట్ మీ, నాకు ఇంకొకసారి నువ్వు చూసినా సరిపోతుంది, అయ్యే మాంసపు కళ్ళు కాదు, జ్ఞాని కళ్ళు మాంసపు కళ్ళు కాదు, మాంసంతో చేసి ఆ కళ్ళు కాదు చూసింది, హృదయం చూస్తుంది లోపల, హృదయం లోపల జ్ఞానం చూస్తుంది. ఒక్కసారి లోపల ఉన్న జ్ఞానం ఆ నేత్రాల ద్వారా వైపు మీ మీద పడినప్పుడు, దృష్టి మీ మీద ప్రసరించినప్పుడు సడన్ గా మీ మనసుకు లోచూపు వచ్చేస్తుంది. ఎంత వైభవంగా ఉంది ఈ క్రియేషన్, ఎంత వండర్ఫుల్ గా ఉందని అద్దరు అడిగినప్పుడు, ఎంతకంటే వండర్ఫుల్ గా జరుగుతుందని నీ లోపల సృష్టి అని భగవాన్ సమాధానం చెప్పినప్పుడు సడన్ గా లోపలికి వెళ్ళిపోయేటట్టుంది అద్దరు. నీకు బయట కళ్ళకు కనిపించే అందాల కంటే ఆనందాల కంటే లోపలే ఉన్నాయి భయ్య ఎక్కువ అందం, క్రియేషన్ ఈ లోపలే జరుగుతుంది, ఇంతకంటే అందంగా జరుగుతుంది లోపల. స్మరిస్తున్నాం వరాల తెరపడు, జన్మల తెరపడు, ఆయన ఒక్కొక్క క్షణం మనం స్మరిస్తారు, మన పని పూర్తి. మిమ్మల్ని ఏదైనా ప్రధానమంత్రి గారు దానికి వెళ్తున్నాం అనుకోండి, పని చేయాలి పని చేయాలి ఏదైనా అడుగుతాం అనుకోండి, చేస్తాడు కానీ ఆయన అనుకున్నాడు అనుకోండి ఈ పని పూర్తి చేయాలి, నిమిషంలో క్షణంలో ఫోన్ ఎత్తితే అయిపోయింది. ప్రధానమంత్రి అంటే ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలు వీడికి ఎంత శక్తి ఉన్నప్పుడు పరమాత్మకి ఎంత శక్తి ఉంది. అంటే పరమాత్మ అనుకుంటాం నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి, మనం పరమాత్మ ఆయన ఒక క్షణం మనం స్మరిస్తే చాలు మన పని పూర్తి అయిపోతుంది. అయితే నువ్వేం చేయాలంటే అక్కడ ఎక్కువ నీ హృదయంలో నీ మనస్సు నిలబడి ఎంతకాలం నిలబడి నీ హృదయంలో మనస్సు అలా నిలబెట్టి ఉంచి ఎంతకాలం అక్కడ మనస్సు నిలబెట్టగలము అక్కడ అంతకాలం డ్యూరేషన్ పెంచుతాం మనం చేసే ప్రయాణం సత్యం. సైన్స్ కూడా అక్కడికే ప్రయాణం చేస్తాం కానీ అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ లోపలటువంటి ఆనందానికి దానికి రూపం లేదు దానికి నామం లేదు. అయితే నామరూపాలను మనం సపోర్ట్గా పెట్టుకోవచ్చు. ఒకసారి భగవాన్ భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్ళి భగవాన్ భక్తులు చెప్తూ వాళ్ళు ఎంత ఇంపార్షియల్గా మాట్లాడతారో చెప్తున్నాను. భగవాన్ భక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళానండి దర్శనం చేసుకొచ్చాను కానీ నమస్కారం పెట్టాలని బుద్ధి పడలేదు నాకు. ఎవరి దగ్గరికి వెళ్ళాను మహాత్ముల దగ్గరికి వాళ్ళు దర్శనం చేసుకొచ్చాను కానీ వారికి నమస్కారం పెట్టాలని బుద్ధి నాకు కలగలేదు అని భగవంతుడు చెప్తే, అయితే భగవాన్ ఈ శరీరానికి ఒక్కదానికే పరిమితం చేసేస్తున్నావు. అయితే నువ్వు భగవాన్ని కేవలం శరీరానికి పరిమితం చేసేస్తున్నావు, శరీరం భగవానా? శరీరానికి పరిమితం చేసేస్తున్నావు అప్పుడు శరీరానికి పరిమితం చేయకు. అది నీకు అన్వేషణ ఉంటే ఆ జిజ్ఞాస కనుక ఉంటే ఏది లోపల సద్ అమృతానుభవం పొందాలంటే అంటే ఆ జిజ్ఞాస నీకు బలంగా ఉంటే ఈ తలంపులనే పోతాయి. నేను వచ్చి తలంపులకి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి తలంపులు సముద్రంలో కెరటాలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, కెరటాలు వస్తాయి మళ్ళీ పడిపోతాయి, కెరటాలు వస్తూ ఉంటే పడిపోతాయి, బుడగలు వస్తాయి మళ్ళీ పడిపోతూ ఉంటాయి. ఆ లోపల నీకు జిజ్ఞాస కనుక బలంగా ఉంటాయి. కొంతమంది పని మొదలు పెట్టారంటే ఏదో రకం సాధించి తీరుతారు. మనం ఏదో అడుగుతాం వెళ్ళే కుదరదంటే మనం వదిలేస్తాం, ఇది కాదు అది కాబట్టి ఇదని ఇది కాబట్టి మొత్తమే కొంతమంది పని మొదలు పెడితే సాధించి తీరుతారు. మనకు ఆ సహనం లేదు, ఆ ఓర్పు లేదు, పైగా సాహసం కూడా మనకు లేదు. మనకు ఉండవలసిన సహనం ఉండవలసిన ఓర్పు మనకు లేదు. సహనంలోంచే నీకు శక్తి కలుగుతుంది. నువ్వు ఎంత డీప్ని అవుతుందో అంత శక్తి నీకు కలుగుతుంది. మనసు సహనం లేని వాడికి శక్తి కలగదు. నువ్వు ఆ జిజ్ఞాస కనుక నీకున్న జిజ్ఞాస కనుక అంటే గోరచ్చనీయుల కింద కాకుండా నీకున్న జిజ్ఞాస కనుక తీవ్రంగా ఉంటా, ముముక్షత్వం కనుక నీకు తీవ్రంగా ఉంటుంది. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. మహాత్ములతోటి మహర్షులతోటి యోగులతోటి మనకు పుణ్యబలం లేకపోతే సహవాసం చెయ్యాలనే బుద్ధి కూడా కలగదు. అదే రామకృష్ణుడు చెప్తాడు పేడ పురుగులు బంగారు గిన్నెలో ఉంటాయా. నువ్వు జ్ఞానం సంపాదన చేసి భగవాన్ చెప్తున్నారు నేను జ్ఞానం పొందగలనా లేనా, జ్ఞానం సంపాదించగలనా సంపాదించలేనా అనేటువంటి తలంపు పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు. అనుమానం సంపాదించగలనా లేదనేటువంటి ఆ సందేహాలు ఏం పెట్టుకోవద్దు. సందేహం లేకుండా ఆత్మవిశ్వాసంతో నువ్వు పనిచేయి. ఇప్పుడే ఎక్కడ ఈ జన్మలో నువ్వు పొందుతావు సందేహాలు పెట్టుకోవద్దు. ఎవడు స్థితపూర్జుడు, ఎవడు గుణవంతుడు, ఎవడు గుణాతీతుడు, ఎవడు జ్ఞాని అని చర్చిస్తూ భగవంతుడు పరమాత్మ నుంచి ఆనందం వస్తుంది. పరమాత్మే ఆనంద స్వరూపం. నువ్వు ఆనందానుభవంలో నూటికి నూరు పాడలేక నీకు అక్కడ తృప్తి కలుగుతాయంటే బయట వస్తువుల మీద కానీ బయట వ్యక్తుల మీద కానీ బాహ్య సంఘటనల మీద కానీ నీ సంతోషానికి ఆధారపడకుండా నీవు పరమాత్మలోనే పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆనందం ఆ పరమాత్మలోనే నిండి ఉంటే పరమాత్మలో పొందుతున్న నీ ఒక తృప్తి ఒక పుష్టి ఒక సంతృప్తి ఒక సాటిస్ఫాక్షన్ అంతా నీకు పరమాత్మ నుంచే అందుతుంటే పరమాత్మలో నువ్వు ఆనందిస్తుంటే బాహ్య విషయాల మీద కానీ బాహ్య సంఘటనల మీద కానీ సృష్టి కనిపించినా కనిపించకపోయినా దేహం ఉన్నా దేహం లేకపోయినా పరమాత్మ ఏంటో నువ్వు పుష్టి కలిగి ఉంటే, పరమాత్మ ఏంటో నువ్వు తృప్తి కలిగి ఉంటే, పరమాత్మలో స్థిరపడి ఉంటే వాణి జ్ఞానిని వాణి స్థితప్రజ్ఞని వాణి గుణాతీతుడని అంతరం ఏ పెద్దలు అంటున్నాడు భగవంతుడు అని పెద్దలు అంటున్నారట. ఆయన అంటారు లేదు భగవంతుడు చెప్తున్నాడు అని పెద్దలు చెబుతారట. మహాత్ములు మాటలు అలాగే ఉంటాయి. భగవాన్ అరుణాచలం రాకముందు పెరిగి పురాణం చదివారు 63 శివభక్తుల చరిత్రపై. ఆ శివభక్తుల చరిత్ర 63 ఆయన అరుణాచలం రాకముందు చదివిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఒకటి మాత్రమే పెరిగి పురాణం. ఆ భక్తుల చరిత్రలు చదివారు, 63 చరిత్రలు చదివేశారు, ఆ పుస్తకం అక్కడ పడవేశారు. నేను ఏనాటికైనా ఈ 63 భక్తుల్లో ఒక భక్తుడు కానీ అవ్వగలను అనుకున్నానన్నారు. అప్పుడు దానికి ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. ముగ్గురు చరిత్రలో చదివి ఏనాటికైనా ఈ 63 యొక్క 63 భక్తులు ఉన్నారు. ఇందులో కనీసం ఒక భక్తుడి కింద నేను ఒక భక్తుడి కింద నేను అవ్వగలనా అని అనుకున్నాను అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. కానీ నేను రహస్యం మీకు చెబుతున్నాను, 63 కంటే పెద్దవాడు అయ్యాడు. ఆ ఒక్కడిగా 63లో ఒక్కడిగా అయినా చాలు అనుకున్నాడు, కానీ అంతకంటే 63 కంటే పెద్దవాడు అయ్యాడు అని ఆయన అనలేదు, నేనంటున్నాను. అలా ఏదో ఒక ఇష్టం లేదు అంటాం లేదు, బంగారం చూసినట్టు చూసి చెప్తున్నాను. నువ్వు ఉద్రేకపడి మాట్లాడటం లేదు. మీ ఓట్లు నాకు కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టాలి, కానీ మీ ఓట్లతో నాకు పని లేనప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టాల్సిన పని లేదు, మిమ్మల్ని ఉద్రేకానికి గురి చేయవలసిన పని లేదు. మీరందరూ నన్ను గౌరవించాలని అనుకుంటానుకోండి, నేను నష్టపోతాను అని నాకు లోక వాసన పెరిగిపోతుంది. నష్టపోయేది మీరు కాదు, నేను నష్టపోతాను అంటే నాకు తెలియకుండా నాకు లోక వాసన పెరిగిపోతుంది. అయితే రోగం మందు ఎంతకాలం వాడాలంటే, రోగం ఉన్నంతకాలం మందు ఎంతకాలం వాడాలంటారనుకోండి, మా డాక్టర్ గారు ఏం చెప్తారు, మరి రోగం ఉన్నంతకాలం రోగం తగ్గే వరకు వాడమంటారు. అయ్యే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు ఎంతకాలం అయితే తలంపులు ఉంటాయి, దేహవాసం దేహానికి సంబంధించిన, ఈ లోకానికి సంబంధించిన, ఈ శాస్త్రానికి సంబంధించిన తలంపులు ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ విచారణ విడిచిపెట్టకూడదు. ఈ శరీరానికి వచ్చిన రోగం, ఆ రోగంలోంచి విడుదల అవ్వటానికి ఎంత సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తాము, మన అజ్ఞానం అనే రోగంలోంచి విడుదల పొందటానికి అంత సిన్సియర్గా ప్రయత్నం చేస్తే విడుదల పొందుతాం. అజ్ఞా అవిద్య కూడా ఒక రోగమే, అజ్ఞానం కూడా రోగమే. రోగమే కాదు వికారం. ఒక మందులు మీకు ఏదైనా పండ మందులు పెడితే వికారం, అజ్ఞానంలో ఉన్న మనిషి అవిద్యలో ఉన్న మనిషి వాడి శరీరం చచ్చే వరకు వాడు ఎప్పుడు వికారంలో ఉంటాడు. కొంతమంది అది చేశాను నేను ఇది చేశానని ఇది అంటాం, హ్యావ్ డన్ దిస్ హ్యావ్ డన్ దన్ అంటాం అనుకుంటూ ఉంటారు, అది చేశానని ఇది చేశానని అంటూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. అని ఆ మాటలకు మీరు కంగారు పడకుండా, అవి కూడా వికారాలు. నేను అది సాధించాను ఇది సాధించాను అనుకోవడం కూడా ఒక రకం, ఇవిడెవరు సాధించడానికి అది వికారం. నువ్వెవడో అర్జున, ఈ భీష్ముడు చంపడానికి నువ్వెవడో, ద్రోణుడు చంపడానికి నువ్వెవడో, కర్ణుని చంపడానికి నువ్వెవడో, ఆయన చంపి పోగులు పెట్టించా, నేను ఎవడైతే చంపానో అది నువ్వు చంపి గౌరవం చేసుకో, లోకం ఉరికి అర్జునుడు యుద్ధం చేశాడు జయించాడు అని చెప్పుకుంటారు. వీడెవడన్నా చంపటానికి పని నాది గౌరవమేది కాదు అన్నాడు. కృప నేను కృష్ణవు. మళ్ళీ ఈ మాటలు ఎక్కడ చెప్పకుండా మీరు కొన్ని రహస్యాలు మాట్లాడుకుంటాం ఆ మీటింగుల్లో. భగవంతుడు ఒకరు చెప్పారు, నేను బాధపడిపోతున్నాను, మాది వాడికి ఇంటికాడే ఇబ్బందులు ఉన్నాయి, నేను బాధపడిపోతున్నానండి, బాధపడిపోతున్నానని చెప్పాను. మళ్ళీ ఈ మాట ఎక్కడ చెప్పకుండా భగవాన్ చెప్పారా, బాధ నీది కాదురా భగవంతుడు, ఆ బాధ నీది అనుకుంటున్నావు అజ్ఞానం వల్ల, ఆ బాధ నీది కాదు, ఎవరిది? నీకు ఆ బాధ ఉందని భగవంతుడి తెలుసు, ఆ బాధ నీది కాదు, ఎవరిది? భగవంతుడిదే. ఈ బాధ నీది కాదు భగవంతుడిది అనుకో, 24 గంటలు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. నేను బాధపడిపోతున్నాను, నేను బాధ, అది నీది కాదు బాధ, వాస్తవాలు చెప్పాలని భగవంతుడిది ఆ బాధ, ఆ బాధ భగవంతుడిది, నీ తెలియక నాది నాది అనుకున్నా విషయం నీకు అర్థమైతే నీకు శాంతి కలుగుతుంది, సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పి 24 అవర్స్. ఈశ్వర సంకల్పం సత్య సంకల్పుడు అంటే భగవంతుడు తన శరీరం కంటే కూడా భక్తుల శరీరాన్ని ఎక్కువ బాగా చూసుకుంటాడు, వాడే భగవంతుడు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఇంకా అది నీ బాధ కాదు. నేను బాధపడిపోతున్నాను, నేను మన ఈ మాట ఎక్కడ చెప్పకుండా మీరు, నేను బాధపడిపోతున్నాను, నేను బాధ ఇగ్గోవాలంటే రాదు, నీ బాధ కాదు, బాధ భగవంతుడికి. అది బాధ ఎవరిది? భగవంతుడి. అది నీకు అర్థమైతే ఇప్పుడు ఈ క్షణంలో చల్లారిపోతుంది. నిప్పు మీద మనం నీళ్లు పోస్తాం అనుకోండి, ఆ వర్షం పట్టదు, అప్పటికప్పుడు చల్లారిపోతుంది. నిప్పు మీద కిరసనాలు పోస్తే ప్రమాదం కాదు, నిప్పు మీద నీళ్లు పోస్తే అప్పుడే చల్లారిపోతుంది. మనకి నిప్పు మీద నీళ్లు పోయితే అలవాటు లేదు, కిరసనాలు పోయమంటే పోస్తాం. ఆ రకమైన జీవితానికి అలవాటు పడ్డాం. చాలా మంది మనుషులు ఎక్కడైనా చిన్న పేచి ఉంటేది పెంచేస్తారు. మనుషులు సమైక్యపరిచేవాడు తక్కువ, విడదీసేవాడు ఎక్కువ. ప్రారంభం చేసే పని తక్కువ మంది చేస్తారు, సూచ్ చేసే పని ఎక్కువ మంది చేస్తారు. ఇంకోసారి చెప్తున్నాను, ఎంత బాధపడుతున్నానన్నా. మీరు ఏదో వేదాంత మొక్కలు చెప్తున్నారు, ఎక్కడ నా మనసు చల్లారుతుండదు. నీది కాదు బాధ భగవంతుడు, అది నీకు అర్థమైతే నీకు బాధ లేదు. ఆయన బాధ ఆయన చూసుకుంటాడు, బీ హ్యాపీ. నీది కదరా ఆయనకి, నాది నాది అనుకుంటున్నాడు ఆ బాధ. ఆ బాధ నీది కదా, ఎవరిది? భగవంతుడు. భగవంతుడిగా బాధ నువ్వంటూ ఉన్నావు అసలు, నాది బాధ నా బాధ అంటున్నా అసలు, నువ్వంటూ ఉన్నావు అసలు. కుందేటి కొమ్ము లావుగా ఉంటుందో సన్నంగా ఉంటుంది, కొమ్ము ఉండదు అసలు కుందేటికి, అసలు కుందేటికే కొమ్ము లేనప్పుడు ఏదో లావుగా ఉంటుందో సన్నంగా ఉంటుందంటే డిస్కషన్కి అర్థమేంటి? అసలు నువ్వే లేవు, ఇంకా నీకు బాధ ఏంటి? ఒకవేళ బాధ ఉంటూ ఉందనుకుంటే అది నీది కాదు, ఎవరిది? భగవంతుడు. ఈ మాట మీకు అర్థం చేసుకుని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ వాక్యం మీకు జీర్ణం అవ్వాలి. శ్రవణం చేస్తున్నాం కానీ మనకి అరగాల, మాట అరగాలి. మాట మనం అన్నం ఎంత అన్నం తింటే అంత మట్టికి మనం బలవంతులమో, అడిగిన దాన్ని బట్టి బలం వస్తుంది మనకు. చిన్నదాన్ని బట్టి ఎంత మంచిదే అంత మాత్రమే అది అర్థం చేసుకోవాలి. అవగాహన మన అవగాహన అందాలి, మన అండర్స్టాండింగ్ అందాలి, అప్పుడు వైభవం తెలుస్తుంది. ఆ శబ్దం యొక్క, ఆ శబ్దం యొక్క విలువ, శబ్దం యొక్క బరువు. ఆత్మశక్తి లేకుండా ఉండదు. ఆత్మశివుడు శక్తి పార్వతి. ఒక ఆత్మ మీద ఒక నీ మనస్సు భగవంతుడి పాదాల మీద నిలబడాలి, నీ మనస్సు నీ హృదయంలో నిలబడాలి, నీ హృదయంలో పరమాత్మ నిలబడాలి. ఇక్కడి నుంచి చెదిరి బయట వస్తువుల మీద ఎక్కడికి పారిపోతున్నా దాని అర్థం ఏంటండి? మనకు వైరాగ్యం లేదని అర్థం. మన మనస్సు ఎక్కువ విషయాన్ని చింతిస్తుంది అనుకోండి, మనం కాని దాని గురించి మనం ఏదైతే అవునో దాన్ని విడిచిపెట్టి విషయాన్ని ఎక్కువ మనసు చింతిస్తుంది అనుకోండి, మనకి వైరాగ్యము లేదు, ఉండవలసినంటే వైరాగ్యము లేదని మనల్ని మనం అంచనా వేసుకోవాలి. కృష్ణుడు చెప్పాడు గీతలో అభ్యాసము వైరాగ్యం. జ్ఞాన సంపాదనకి రెండు ముఖ్యం, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. అంటే నువ్వు కాని విషయాన్ని చింతించకుండా ఉండటం వైరాగ్యం. నువ్వేదిగా ఉన్నావు అక్కడ ఉండగలగటం అభ్యాసం. అభ్యాసం చేస్తే అంతా వస్తుంది మనకి. మనం రాదు రాదు అనుకోవటం కూడా తలంపు. భగవాన్ చెప్పారు నీకు ఆత్మజ్ఞానం రాదు రాదు అనుకోవటం కూడా తలంపు. మళ్ళీ నీ తలంపు నీకు ఆటంకం వస్తుంది. అది లేనిపోయి ఊహించుకోవద్దు, రాదని అనుకోవద్దు. అసలు వస్తుంది, వచ్చేది అది వస్తుంది. రాదు రాదు రాదని అనుకోవద్దు. చూసేవాడికి మనం ఏడించుకో వాళ్ళు బంగారు పిచ్చుకలు అంటాం. అంటే బంగారు పిచ్చుకలు అంటే అదృష్టం వెంటాడుతుందని, పాపం వాడు ఈ మధ్యన బాధలు పడుతున్నారు ఇది అనుకుంటాం. అంటే వాళ్ళ దగ్గర దురదృష్టం వెంటాడుతుందని ఇలా అనుకుంటే, ఇలా ఇతరుల గురించి ఎలా అనుకుంటున్నాం, జ్ఞాని గురించి కూడా అలా అనుకుంటా ఉంటాం మనం. జ్ఞాని గురించి మనం ఇలా ఏదో ఆయన ఎలా అనుకోలేట వాడు జీవనం. ఇన్ని గొడవల మాట ఎందుకంటే ముందు మాట చెప్పేశారు కదా, మీ బాధ అంతా భగవంతుడు బాధ. ఆ ముందు మాట పట్టుకుని సరిపోతుంది. బండోడు రాజు కంటే బలవంతుడు. ముందుకెచ్చినట్టు గవర్నమెంట్ కూడా గెలుస్తుంది. ఆ ఒక్క ముక్క పట్టుకొని ఇదండి, ఈ అనాలసిస్ వదిలేయండి. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ గొడవలన్నీ వదిలేయండి. ఆ బండ, ఆ బండవని వేసుకుపోండి. అది బాగా నీది కాదు, ఎంత వండర్ఫుల్ బలవంతుంది ఆ బాధ. నీకే నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి నేను ఏదో బాధపడిపోతున్నాను, బాధపడుతున్నాను. నీవు లేవు, భగవంతున్నాడు. ఆ బాధ భగవంతుడు. నీకేలా? అసలు ఈ దేహం భూమి మీదకి వచ్చినప్పుడు, మరి భూమి మీద వచ్చిన మరి శ్మశానానికి వెళ్ళే వరకు దానికి ఏదో భోగం రావాలో లేకపోతే దుఃఖం రావాలో ఏదో ఒకవేళ జ్ఞానికి కూడా జీవన్ముక్తులకు కూడా ఏదైనా భోగం రావాల్సి ఉంటే వాడికి వచ్చేస్తుంది. నేను బాగా అర్థం చేసుకున్నాను. కానీ నేను భోగం వస్తున్నా అనిపిస్తాను లోపల అనుకున్నవాడు మటుకు ఉండడు, అది వాడి జీవన్ముక్తుడు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, ఇప్పుడు అదీర్తి బాధ, అది దేహ ప్రయత్నం. అప్పుడు నేను దుఃఖపడుతున్నాను అనుకోలేదు, ఆశ్రయం పెట్టాక సుఖపడుతున్నాను అనుకోలేదు. కానీ చూసేవాళ్ళకి అనిపిస్తుంది, అది చూసేవాళ్ళకి అనిపిస్తుంది. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలాగ ఉన్నాడు. అప్పుడు రాళ్ళ మీద కూర్చున్నాడు, ఇప్పుడు సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు స్వామి రాళ్ళ మీద కూర్చున్నాడు అనుకున్నాం, ఇప్పుడేమో సోఫాలో కూర్చున్నాడు. చూసేవాడికి రమణ మహర్షి గారి పని బాగానే ఉందని మనకి అనిపిస్తే వాడికి మటుకు అనుకున్నవాడు అక్కడే లేడు, వాడి జీవన్ముక్తుడు. మళ్ళీ మాట ఎక్కడ మోసుకెళ్ళకండి. ముందు మీరు జీర్ణం చేసుకోండి, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఈ మాటలో ముందు మీరు జీర్ణం చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ముందు మాటలు మీరు పాయసం నోట్లో పెట్టుకున్నప్పుడు, నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు పాయసాన్ని? అలా ముందు మీరు ఎంజాయ్ చేయండి. మాట మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయకుండా ఇతరులకు చెప్పిన ప్రయోజనం లేదు. ఎంజాయ్ చేయండి. మీరు కొంతమంది కూర రుచి వస్తారు ఎలా ఉందో లేదని, ఏం చేసి ఇతరులకు బాగుంటుందో లేదని. అలా మీరు ముందు ఎంజాయ్ చేసి ఇతరులకు చెప్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు ఎంజాయ్ చేయండి ముందు. భూతకాలం స్మృతే ఉండదు, భవిష్యత్తు కాలం గురించి గాలిలో నాయ కట్టడం అనేది అసలే ఉండదు. వర్తమాన కాలంలో భాగం వచ్చినా భాగం రాకపోయినా దాని మీద ధ్యాస ఉండదు, వాడు జీవన్ముక్తుడు. అంటే నిజమే, మీ ముచ్చి మీ లోపల ఉంది, మీ బంగారం మీ లోపల ఉంది. భగవాన్ చెప్తున్నారు ఏంటంటే, మీ బంగారం మీ లోపల ఉంది. కొంతమంది పాపం భర్త చనిపోతే మా బంగారం పోయిందంటూ ఉంటారు. అంటే భగవాన్ ఏం చెప్తారంటే, బతుకుని వాళ్ళకన్నా చచ్చిపోయిన వాళ్ళు అదృష్టం ఉంటారు. ఏం చేయాలి అదృష్టం ఉంటారు అంటే, మనల్ని వాళ్ళు మర్చిపోతారు, ఆయన మనం మర్చిపోకుండా ఏడుస్తూ ఉంటాం. అంటే మనకంటే వాళ్ళు అదృష్టం ఉంటారు. వాళ్ళు మన తొందరగా మర్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళు. అలాంటి మనం ఆయన తొందరగా మర్చిపోలేము. ఆ రూపం జ్ఞాపకం వస్తుంది. ఇంట్లో తిరుగుతారు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ గదిలో నుంచి ఈ గదిలో తిరుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడు బూర్లు అయి ఉండి పెడతారనుకోండి, బూర్లు ఉండి పెట్టేవారు అంటారు. ఇప్పుడు కూడా ముసలి వాళ్ళు అంటారు, ఆ ముసలు తెలిపోయినప్పుడు మా భోగం కూడా పోయిందండి, ఆ ముసలి ఏదో పడేసింది. ఒక్కోరణం అంటే రెండు కోడలు ఉండేది, ఎందుకమ్మా ముసలి దానం? ఒక్కోరణం అంటే రెండు కోడలు ఉండేది, నేను ఉన్నప్పుడే నీ భోగం ఈ కోడలు ఉండరా మీకు ఉండి పెడతారా అని చెప్తున్నాడు. ఆ ముసలావిడ, ఆ ముసలావిడ అనేదట్టండి, ఒక కూర నువ్వు ఎందుకు ఒక కూర చాలు నాకు, ఈ వయసులో నాకు రెండు కూరలు అరగొండే సరే రెండు కూరలో ఉండేసేదట్టండి. అప్పుడు ఆయన కూడా ఆవిడ అనేదట్టండి, ఏమండో నేను బతుకున్నంత కాలం మీరు ఒక కూర రెండు పెట్టినా రెండు కూరలు పెట్టినా, నేను చచ్చిపోతే మీకు ఈ కూరలు ఎక్కడ పెడతారండి మీకు, ఈ కోడళ్ళు ఎక్కడ పెట్టరు, మీరు అడగలేరు. అంత స్వతంత్రం కోడల దగ్గర ఉన్న ఒక మీకు తినాలని అడగలేరు, వాళ్ళు పెట్టా పెట్టరు. అంటే అందరు కోడళ్ళు అలా ఉండరు కాదు, జనరల్గా స్వామి ఒకటిండే చెప్పారండి, ఆవిడ చెప్పింది. అంటే నీకు బతికుండగా మీరు ఏదో మీకు నేను చచ్చిపోయిన తర్వాత మీకు అంత చనువుగా ఎవరు మాట్లాడతారు, అసలు మీకు కాలక్షేపం అవ్వదు, ఎలా ఉన్నారని అడిగి వాళ్ళు కూడా తగ్గిపోతారు. ముందు భోజనం కోడల మాట అటించడం మీకు కాలక్షేపం అవ్వదు, నేను చచ్చిపోతే అని చెప్పింది అక్కడ. ఆవిడ వారిని ప్రేమగా చూడమని చెప్పించుకుని ఎవరు చూస్తారండి, చెప్తే మటు కూడా చూస్తారా? లోపల లేనప్పుడు అది ఇక్కడ లోపల లేకుండా చూడటానికి పెట్టించింది అది మాత్రమే. అందుకే ఈశ్వరుడు సర్వసాక్షి, నీ తలంపుని కూడా ఈశ్వరుడు చూస్తాడు. నువ్వు చూడటం కూడా ఎందుకు చూస్తున్నావు? ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. దౌరం కోసం చూస్తున్నావా? అది ఈశ్వరుడు రూపాన్ని ధరించడం చూస్తున్నావా? ఈశ్వరుడు లేకుండా రూపం రాదు. మనకు కొంతమంది బంధువులు ఉన్నారు, కొంతమంది స్నేహితులు ఉన్నారు, కొంతమంది విరోధులు ఉన్నారు. ఈ భారతదేశంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు. ఈ 100 కోట్ల మంది మనకు బంధువులు కాదు, ఈ 100 కోట్ల మంది మనకు శత్రువులు కాదు, ఈ 100 కోట్ల మంది మనకు మిత్రులు కాదు. కొంతమందిని బంధువులుగా కేటాయించాడు, కొంతమంది స్నేహితులుగా కేటాయించాడు, కొంతమంది విరోధులుగా కేటాయించాడు. అంటే వీళ్ళందరి ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. ఇదంతా భగవంతుడికి తెలియదనుకోకండి. అంటే నీ బాధ భగవంతుని బాధ, అదే భగవాన్ చెప్పి. కొంతమంది పూర్వజన్మ విరోధులు అందరూ ఒక ఇంట్లో పడతారు. వాళ్ళు ఇంకా కొబ్బరి చెట్టు దగ్గర పేచి వస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సహోదరులు కోర్టు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యన ఒక సహోదరుడు అన్నాడు, ఎంత చేస్తే ఎంత కొబ్బరి చెట్టు 200 రూపాయలు ఖరీదు, దాని గురించి ఏంటంటే భరం చేసేస్తాను, లక్షలు కాల్చేస్తాను అన్నాడు కోర్టుకి వెళ్ళి. ఇంకేత వాళ్ళు జన్మాంతరంలో శత్రువులను తీసుకొచ్చి ఒక కుటుంబంలో పడేస్తాడు ఒకసారి భగవంతుడు. అంటే ఇవన్నీ భగవంతుడికి తెలియకుండా జరగటం లేదు. మీ ఇంట్లో పొగకు పెట్టేస్తున్నారని మీకు అది భగవంతుడికి తెలుసు. ఆ పొగ కూడా ఆగి పెడుతున్నారనుకోకుండా భగవంతుడు పెడుతున్నాడు. నించేస్తే వాడి మీద మీకు వైరాగ్యం కలుగుతాయి, లేకపోతే మీకు కలగదు. మీ బాధ మీది కాదు, భగవంతుడి బాధ. మీ ఇంట్లో ఉన్న పొగ, మీ ఇంట్లో ఎవరైతే పొగ పెడుతున్నారో వాళ్ళు కాదు మీకు పెట్టేది, భగవంతుడు చేస్తున్నాడు. పొగ భగవంతుడే పెడుతున్నాడు. రమణ మహర్షి గారి అరుణాచలం వెళ్ళాలనే తలంపు కూడా రాకముందు కూడా వాళ్ళ అన్నగారు అన్నాడు, మీ బోటి వాడికి ఇక్కడ పనేముంది, ఇంటికాడ పనేముంది, నువ్వు యోగిలా కనిపిస్తున్నావు, యోగిని యోగికి ఇంటికాడ పనేముంది అని అనొచ్చు. ఇంకా ఎక్కడికైనా పోరాదు. అది ఎవడనిపించాడు? అరుణాచలేశ్వరుడు కేక, అరుణాచలేశ్వరుడు పిలుపు. వాళ్ళన్నగారు ఎవడు అంటానికి? అది ఎవరు పిలుపుది? అన్నగారు కాదంట, ఎవరు? అరుణాచలేశ్వరుడు పిలుపు. అరుణాచలేశ్వరుడు అరుణాచలానికి మధుర వినపడింది దాని కేక. వాళ్ళ అన్నగారు ఎవడండి? వాళ్ళ అన్నగారు కూడా మనలాంటి వాడు జీవుడే, కానీ వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. ఎవరు ఉపయోగించుకున్నాడు? ఈశ్వరుడు ఉపయోగించుకున్నాడు. ఆ మాటలు అన్నగారే అన్నగారు అన్నాడా, ఈ అరుణాచలేశ్వరుడు అన్నాడా? అరుణాచలేశ్వరుడు అన్నాడు. అది గ్రహించిన వాళ్ళే జ్ఞానం. అప్పుడు అన్నగారి మీద భగవాన్ కోపం రాలేదు. అవును నిజమే, మరి మనకి ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదని అంటున్నాడైనా, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు వరకు ఆయనకి అరుణాచలం వెళ్ళాలని తలంపు రాలేదు. అంతకుముందు 6 వారాల కింద మాట విన్నాడు అరుణాచలం అనే మాట. అప్పుడు ఎక్కడికి పోవాలి అంటే ఆయన హృదయంలోంచి వచ్చింది ఆ కాన్సెప్షన్. ఎక్కడికి పోవాలి? అరుణాచలం, 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 అరుణాచలం. లోపల నుంచి వస్తుంది ఆ పిలుపు, అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఆ బయట నుంచి అనిపించిన వాడు ఈశ్వరుడు, లోపల నుంచి తోపింపు చేసిన వాడు, స్ఫురింపు చేసిన వాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు, ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? దర్ ఇస్ టైమ్ ఇన్ ద మైండ్, దర్ ఇస్ డిజైర్ ఇన్ ద మైండ్. కాలం మనసులో ఉంది, కాలం మనసులో ఉంది. కోరిక ఎక్కడ ఉంది? మనసులో ఉంది. దర్ ఇస్ నో టైమ్ ఇన్ ట్రూత్, దర్ ఇస్ నో డిజైర్ ఇన్ ట్రూత్, దర్ ఇస్ నో బర్త్ ఇన్ ట్రూత్, దర్ ఇస్ నో డెత్ ఇన్ ట్రూత్. అదే అమృతం. నీకు మనసు అడిగిపోయినప్పుడు కాలం లేదు, మనసు అడిగిపోయినప్పుడు కోరిక లేదు. మనసు అయినప్పుడు కాలం ఉంది, మనసు ఉన్నప్పుడు కోరిక ఉంది. సత్యంలో కోరిక లేదు, సత్యానికి కాలం లేదు. ఇట్ ఈస్ టైమ్లెస్, ఎటర్నిటీ, ఇన్ఫినిట్. లోపల ఉంది ఒక అద్భుతమైన వస్తువు, ఒక అంతమైన వస్తువు, అనంతమైన వస్తువు, ఆనంద వస్తువు లోపల ఉండవయ్యా. అది అనుభవంలోకి తెచ్చుకోవడానికే నీ ప్రయాణం అంటే, జీవితంలో నువ్వు ప్రయాణం అంటే, జన్మించినా మరణించినా నువ్వు దాన్ని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయాణమే ఇదే ఆధ్యాత్మిక జీవితం. నిన్నే మా ఎవరో బెంగళూరులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, నిన్న మధ్యాహ్నం 4 గంటలకు వచ్చారు ఒకరు. మరి శరీరం చచ్చిపోతుంది కదండి, శరీరం చచ్చిపోయినప్పుడు ఈ మనసు కూడా పోతే వదిలిపోతుంది కదా, మళ్ళీ పునర్జన్మ ఈ గొడవలు అంటే ఏంటన్నారు. శరీరం చచ్చిపోతుంది కదా, మనం చూస్తాం కదా శరీరాలు చచ్చిపోవడం, అప్పుడు కూడా ఈ మనస్సు పోతే బాగుంది కదా, ఈ మనస్సు చచ్చిపోవట్లేదు. అది ఆత్మ యొక్క అంశం. చైతన్యంలోంచి వచ్చిన ఒక కిరణం, అది అగ్నిలోంచి వేరుగా కిరణం కింద కనిపిస్తుంది. అది అగ్ని సముద్రం ఆత్మ అయితే అందులో ఉన్న బుడగ జీవుడు. బుడగ చచ్చిపోవటం అంటే బుడగ పగిలిపోతే సముద్రం అవుతుంది. ఒరే చచ్చిపోవటం ఉంటుంది, అడిగిపోతే పోయింది అనుకుంటాం, పోదు సముద్రం అవుతుంది. సముద్రం వచ్చి బుడబలో కలిసిన పర్లేదు, బుడగల్లి సముద్రంలో కలిసిన పర్లేదు, ఎలాగైనా సముద్రం, ఎటైనా సముద్రమే. దేహం చచ్చిపోయినప్పుడు ఈ మనసు కూడా చచ్చిపోతే బాగుండండి, మనసు చావటం లేదు, మళ్ళీ పునర్జన్మ అంటున్నారు, ఈ గోళంతో ఉంటుంది. నీకు ట్రైనింగ్ కోసం, నీకు శరీరం ఎందుకు ఇస్తున్నారంటే ట్రైనింగ్ కోసం. మన బడిలోకి ఎందుకు వెళ్తున్నాం? ట్రైనింగ్ పొందటం కోసం. అలాగే నీ మనసు ఎప్పుడైతే అనేది తన స్వస్థలం, తన 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 స్వస్థలానికి చేరుకుంది అనుకో, నీ బడి చదువు పూర్తయిపోతే బడిలోకి వెళ్ళక్కర్లేదు. అలాగే నీ మనసు ఇప్పుడైంది, తన స్వస్థలం అయినటువంటి చైతన్యం చేరుకుంది అనుకో, నీకు పనులు దానితోటి పని లేదు. నీ శరీరం చనిపోయినప్పుడు మరి మనసు అలా ఉండిపోవడం ఎందుకంటే అది ట్రైనింగ్ పొందటం కోసం. దానికి వికారాలు ఉన్నప్పుడు ట్రైనింగ్ కావాలి మైండ్కి, వికారాలు లేకపోతే ట్రైనింగ్ అక్కర్లేదు. ఫెయిల్ అయిపోతా ఉంటే బడిలోకి వెళ్తూ ఉండాలి. అలాగే ఫెయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ బడి శరీరాలు వస్తూ ఉంటాయి మనకి. నీ లైఫ్లో సక్సెస్ అయితే నువ్వు శరీరాలకు మరి శరీరాలు ధరించక్కర్లేదు. ఫెయిల్ అయితే మళ్ళీ బడిలోకి వెళ్ళాలి. ఆరో తరగతి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఆరో తరగతి చదవడానికి వెళ్ళాలి. నువ్వు వచ్చిన పని పూర్తి అయిపోతుంది, నీకు మళ్ళీ పునర్జన్మ నీకు లేదు, పోకతోటి సంబంధం లేదు. వచ్చిన పని నీకు పూర్తి అయిపోతే పోకతోటి పని లేదు. వచ్చిన పని పూర్తి అవ్వడం వల్లనే మళ్ళీ శరీరాలు ధరించాలి. ఇది జీవితంతో ట్రైనింగ్ గ్రౌండ్. నీ భూమి అనేది ట్రైనింగ్ గ్రౌండ్. ఇది మన ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. కేవలం అన్నం తినడానికి, బట్టలు చుట్టపెట్టుకోవడానికి రాలేదు. జీవితం అంటే అన్నం తినడం కాదు, అన్నం అవసరమే. జీవితం అంటే బట్టలు కట్టుకోవడం కాదు, జీవితం అంటే కేవలం వంట చేసుకోవడం కాదు. అదే జీవితం అనుకుంటే మనకు పరమార్థం ఉండదు. అదే జీవితం అనుకుంటే మన ఏంది షాలో మైండ్స్. కేవలం అన్నం తినడానికి, బట్టలు చుట్టపెట్టుకోవడానికి రాలేదు. ఇక్కడికి ఒక ట్రైనింగ్ అవడానికి వచ్చాను. ఇక్కడికి అన్నం తింటే జీవితం అనుకోవద్దు, బట్టలు చుట్టపెట్టుకోవడం జీవితం అనుకోవద్దు, ఏదో సినిమా చూడటమో జీవితం అనుకోవద్దు. ఒక ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. ఈ లోపల ఏంటంటే ఈ అనంత తత్వాన్ని, ఏది అమృత అమృత తత్వాన్ని, అది అనుభవంలోకి తెచ్చుకోవడానికి వచ్చాయి జీవితంలోకి. ఆ వచ్చిన పని మనం పూర్తి అయిపోతే పర్వాలేదు, వచ్చిన పని పూర్తి అవ్వకపోతే మళ్ళీ బాడీని తీసుకోవాల్సింది. అదే నిన్న ప్రొఫెసర్ గారు కూడా చెప్పింది. నరసాప్రాణం మాకు ఆనందం దొరకలేదు, మీ దగ్గర ఆనందంగా ఉందంటే. నరసాప్రాణం మా బంధువులు ఇంటికాడ కూర్చున్నప్పుడు మాకు ఆనందం కల్పించడం లేదు, మీ దగ్గర కూర్చున్నప్పుడు ఆనందం గురించి మాట్లాడకపోయిన ఆనందం వస్తుంది ఏం చేస్తుంది? అది మీ సొంతం కాదు, అది మీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకరు ఇక్కడ ఏదైనా ఆనందం వస్తున్నట్టు మీకు వైబ్రేషన్స్ పనిచేస్తుంటే అది మీ సొంతం కాదు, కానీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అది సాధన. ఇక్కడ ఆనందం మీకు కలుగుతుందని అది మీ సొంతం అనుకోవద్దు, కానీ మీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సాధన వల్ల సాధ్యమేది. అయితే నువ్వు పెద్దకి నువ్వెవరో ఆ స్మృతి ఉండాలి నీకు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు స్మృతి ఉండాలి నీకు. నువ్వు అరుణాచలం ఉందనుకున్న దానికి ఆ స్మరణ, ఆ స్మరణ వల్ల నీకు ఆ స్మరణ విడిచి, మన దేహం ఎక్కడున్నా స్మరణ విడిచిపెట్టకూడదు. శవం ఎక్కడున్నా సరే ఆ స్మరణ, దైవ స్మరణ, అనురాగం ఉండాలి. ఇంతకీ ప్రేమ లేని మాటలు, శుద్ధి లేని మాటలు ఎందుకు అనవసరం? శుద్ధి లేని మాట ఉన్నప్పుడు ఎంత పాండిత్యం ఉన్న ప్రయోజనం లేదు. ఎంతో పాండిత్యం ఉంటుంది అనుకోండి, ఒక వ్యక్తికి ఆ మాటలు శుద్ధి ఉండదు అనుకోండి, ఇతరులు బాగుపడాలి. అసలు ఇతరులు ఇతరులకి మేలు కలగాలి మనం చెప్పే మాట వల్ల తపన అక్కడ ఉండదు అనుకోండి. తపన అంటే ఏమి లేదు, ఏకాగ్రత. ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి ఏకాగ్రత కలిగితే కలగటే తపస్సు యొక్క ప్రయోజనం. అదే ప్రహ్లాదులు చేసింది కూడా, అది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఒకటైపోతుంది, అదే తపస్సు యొక్క ప్రయోజనం. డివియేషన్ ఉండదు, డైవర్షన్ ఉండదు. అసలు మూడు ఒకటైనప్పుడు ఇంకా డైవర్షన్ ఉండదు. అసలు ప్రహ్లాదులు సాధించింది అది. ఓ నారాయణుడా, శరీరంలోంచి విడుదల చేయటానికి నేను నిన్ను ప్రార్థించింది. ఈ కళేబరం నేననే తలంపు నుంచి కదా నేను విడుదల చేయవలసి. అంత పెద్ద కళేబరం ఏనక్కి, దాంతో తాదాత్యం ఏదైతే తాదాత్యం పొందుతుందో అందులోంచి కదా నేను విడుదల చేయవలసి. అప్పుడు నాకు మళ్ళీ బోధ చెప్పాలి. కృష్ణు అలా టచ్ చేశాడు, అయిపోయింది, ఏనుగు పని పూర్తయింది. మామూలు జ్ఞానికి ఎంతో కొంత శక్తి ఉన్నప్పుడు ఈశ్వరుడు శక్తి లేకుండా ఎలా ఉంటాడు? అసలు ఎవరిని స్మరిస్తా అంటే మనకి శక్తి వస్తుందో వాడి శక్తి లేకుండా ఎలా ఉంటాడు? ఎవరిని స్మరిస్తా అంటే మనకి జ్ఞానం వస్తుందో వాడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? ఆ గజేంద్రుడు అన్న మాట నాకు ఎంతైనా నచ్చింది, అది చాలు బాగవుతుంది అనిపించింది. ఎదురు దేహానికి చావు వస్తుంది, అప్పుడు ఎలాగే సెపరేట్ అయిపోతాం మనం? గౌతమ బుద్ధిని అంటాడు, ఏముంది లోపలికి వెళ్ళండి, ఏముంది ఈ లోకంలో? ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి ఏమన్నా ఈ సృష్టిలో అంటాడు గౌతమ బుద్ధుడు. ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ ప్రాంతం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఎవరింటికి వెళ్ళినా ఏముంటుందన్న బెడ్రూమ్ ఒకటి టాయిలెట్ ఒకటిని ఒక కిచెన్ అది అప్పుడు గృహప్రవేశం. ఎవరింటికి వెళ్ళినా ఏముంటుందండి? ఒక బెడ్రూమ్ ఒకటి ఉంటుందండి, ఒక టాయిలెట్ ఒకటి, ఒక కిచెన్, డైనింగ్ హాల్. ఇల్లంటే ఇదే కదండి, ఇదే ప్రపంచం అన్నాడు గౌతమ్. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా, రాగద్వేషాలు తెప్పించి ఏమున్నాయి సృష్టిని, అంతకంటే ఏమి లేవు లోపలికి వెళ్ళి. ఉన్న వైభవం అంతా లోపల ఉంది, లోపలికి వెళ్ళు. ఏముంది ప్రపంచం, ఏ దేశం వెళ్ళి చూసినా ఏమి లేదన్నాడు బౌద్ధుడు. ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు, ఏముంది, ఏమి లేదు. నీకు లైక్స్ డిజలైక్స్ తప్పించి ఏమి లేదు క్రియేషన్ అన్నాడు బుద్ధుడు. ఏదో ఉందో నీకు అనిపిస్తాను, ఏమి లేదు అసలు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అడిగోడు అనుకున్నాడు, ఎవరో తీసో పక్కన పడదు, మోక్షం కూడా ఉంటావు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి అనుకుంటున్నావు కదా, వాడిని తీసో పక్కన పెట్టి ఏం లేదు, నువ్వు మోక్షం కూడా ఉంటావు. నీకు మోక్షాన్ని ఆ క్షణంలో వచ్చేస్తుంది. భగవాన్ ఏమన్నారు అబ్బాయి తోటి, ఎవరు లేరా అన్నారు. ఎవరు లేరు, నేను ఉన్నాను. వాడు పోయాక అంటే దాని అర్థం ఏంటి, వాడు పోయాక రమ్మంటే అది పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యని చెప్పకుండా చెప్పటం. ఇంతకీ లోపలటువంటి అమృతానుభవం పొందటానికి, అమృతానుభవం పొందటానికి నువ్వు చేసి రోజు చేసుకునే పని విడిచిపెట్టక్కర్లే. భగవంతుడు నీకు ఓపెన్ అయితే కేటాయించడా పని ఇష్టంగా చేసుకో. పని విడిచిపెట్టేస్తే నీకు జ్ఞానం రాదు, సోమర్థనం వస్తుంది. నీ మనస్సు యొక్క స్వాతంత్రం నువ్వు పోగొట్టుకోవద్దు. నువ్వు ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. ఎవరైనా మంచి మాటలు చెప్తే నువ్వు వినొచ్చు, కానీ నీ మనస్సు యొక్క స్వాతంత్రం పోగొట్టుకోవద్దు, బానిసగా మట్టుకుండొద్దు. మీ కోడలు ఊరికే భయపెట్టేస్తాను అనుకోండి, మీకు ఆలోచన తగ్గిపోయి మనసు స్వతంత్రం పోతుంది. ఇంకా కోడలు ఎలా చెప్తారో తలగుపేస్తాను తప్ప. ఇంకా కోడలు మంచి మాట చెప్తే వినొచ్చు, ఏ మాట చెప్పినా తలగుపే స్వభావం వద్దు. మీ మనసుకు స్వతంత్రం పోగొట్టుకోవద్దు. భగవాన్ చెప్పి అందమైన మాట చూడండి, మీ మనసుకున్న స్వతంత్రం పోగొట్టుకోవద్దు. ఆ స్వతంత్రం కనుక మీరు పోగొట్టుకుంటే అన్వేషణ బుద్ధి పోతుంది, సత్యాన్వేషణే బుద్ధి తగ్గిపోతున్నది. విమర్శలకు తొందరపడద్దు, పొగడ్తలకు పొంగిపోవద్దు. మీరు పొగడ్తలకు పొంగిపోయినా విమర్శలకు కంగారపడ్డా మీ మనసుకున్న స్వతంత్రం పోతున్నాం ముందది. అది ఇక్కడ భగవాన్ చెప్పే టీచింగ్. మీరు దైనందిన జీవితంలో మీరు చేసుకునే పని మారద్దు, శ్రద్ధగా చేయండి. ఈ సబ్జెక్టు విన్నాక మరింత శ్రద్ధగా చేయాలి. మీతో సహవాసం వచ్చాక డాక్టర్ అమ్మగారు ఎప్పుడైనా నవ్వుతున్నారండి, పూర్ణోత్సవం అది ఎవరు కాదన్నారు ఒకరు. ఆ నవ్వు ముఖంలో మాకు సగం 50% రోగం తగ్గిపోతుంది. డాక్టర్ అమ్మగారు పేరు చెప్పను నేను, పేర్లు ముఖ్యం కాదు ఇక్కడ, సబ్జెక్టు ముఖ్యం. మనకి నామము రూపము అసలు ముఖ్యమే కాదు, సబ్జెక్టే ముఖ్యం ఇక్కడ. ఎవరు చెప్పారో అది కాదు, సబ్జెక్టు ముఖ్యం. మైండ్కి ఇప్పుడు కండిషన్లు పెట్టుకోకూడదు. రమణ మనిషి మంచివాడు కాదని ఒక కండిషన్ పెట్టేసుకున్నారు అనుకోండి, మీ బ్రెయిన్ అనుకోండి, ఇంకా రమణ మనిషి అంటే అమృతం పోసినా మీ బుర్రక పట్టదు ఇంకా అసలు. అందుకే మైండ్లో కండిషన్స్ ఉండకూడదు. కండిషన్స్ పెట్టుకున్నవాడు సత్యాన్వేషణ పనికిరాడు అసలు. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు రమణ మనిషి మంచివాడు కాదని మీరు అనుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఇంకా రమణ మనిషి బాగు మీకేం చేయడం అవుతుంది. అంటే మీరు ఇక్కడ రాకముందు మైండ్లో కండిషన్, ఎవరు ఎవరేది చెప్పినా మైండ్లో మనసులో కండిషన్ లేకుండా వినాలి. విన్నప్పుడే మీకు ఆ బోధ వంట పడుతుంది. తిన్నాక మీకు వంట పట్టాలి అనుకోండి, మీకేం బలం రాదు. అలాగే మనకి విన్నది కండిషన్స్ పెట్టుకుంటే మనం విన్న బోధ మనకే అర్థం కాదు, శ్రవణం చేసిన అర్థం కాదు. పోసేది ఇక్కడ అమృతం. ఏ ఉపనిషత్తులో చెప్పారో చెప్పండి, నీ బాధ కాదు అది భగవంతుడి బాధ. ఏ ఉపనిషత్తులో ఉంది ఈ మాట చెప్పండి, మీరు ఎక్కడైనా చదువుకుంటే ఏ పురాణాలను. ఇది నీది కాదు భగవంతుడి, ఈ బాధ నీది కాదు భగవంతుడి బోధ. ఇన్ఫినిటివ్ స్థితితో ఉంటుంది ఆత్మీయానుభవం అండి. ఈ వాక్యం బాగా అర్థం చేసుకోండి. నీకు అప్సైడ్ లైఫ్లో అప్సైడ్ డౌన్స్ ఉంటాయి. వాడ బండవచ్చు, బండి బండి ఓడవచ్చు. మీకు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడు ప్రారంభం ఒకటి ఒకలాగా ఉండదు. నీకు పరిస్థితి అనుకూలం రావచ్చు, పరిస్థితి ప్రతికూలం అవ్వచ్చు. మీ ఇంట్లో వాళ్ళు సుఖపడవచ్చు, ఇంట్లో వాళ్ళు మీకు బాధ కలగవచ్చు. అది మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఉంది. ఎంతకుముందు చెప్పుకున్నా అదంతా వదిలేయండి. ఇక్కడ భగవాన్ గోళ ఏంటంటే మన గోళ కాదులేని ఆయన గోళ. ఆయన గోళ ఏంటంటే ఇక్కడ ఒక ఇన్ఫినిట్ ఒక ఆనందం ఉంది, లోపల ఆనందం ఉంది. తరగదది మీరు పాయసం నోట్లో వేసుకుంటే 2 గ్లాసులు ఇంట్లో కాసారనుకున్న 1 గ్లాస్ తాగేటప్పటికి ఇంకా మీరు తగ్గ ఇంకో గ్లాస్ తగ్గిపోతున్నారు. అక్కడ ఇక్కడ ఆనందం ఉంది, తాగదు. కానీ దాన్ని తెలుసుకోవాలన్న కాంక్ష, మీకు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోయి, ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చి కుంగిపోతున్నారనుకోండి, మీకు ఇక్కడ రహస్యం ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, దీన్ని పొందాలనే జిజ్ఞాస తగ్గిపోతుంది. మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నారనుకోండి, మాట అవసరం. అస్మాత్ మీ భర్త ఏదైనా పీడిస్తున్నాడు అనుకోండి, ఏంటి గోళ ఈ పని కూడా మానేద్దాం. అండ్ మీ భౌతిక మీ లోకంలో అనుభవం, ఊరికే లోకంలో అనుభవం చెప్తున్నాను. ఈ మధ్యన ఒక భర్త భార్య మీద కోపం వచ్చి నేను సంపాదించడం నువ్వు ఖర్చు పెట్టడం అని అన్నాడు. ఆవిడ ఏమి కంగారు పడలేదు, భగవంతుడు మీకు ఆ పని అప్పు చెప్పాడు, భగవంతుడు నాకు ఈ పని అప్పు చెప్పాడు. మా ఆయనకేమో సంపాదించే పని ఇచ్చాడు ఎవరు, భగవంతుడు ఆయనకు పని ఇచ్చాడు. ఏం పనిది, సంపాదించే పని ఇచ్చాడు, నాకు ఖర్చు పెట్టే పని ఇచ్చాడు. ఆయన పని అయింది, నా పని నాదు. ఆయనకి ఆ పని ఇచ్చాడు, ఆ పని చేసుకుంటున్నాడు. నాకు ఆ పని, నాకు ఈ పని ఇచ్చాడు, నేను చేసుకునే పని నేను శ్రద్ధగా చేసుకుంటున్నాను, ఆయన చేసుకునే పని ఆయన శ్రద్ధగా చేసుకుంటున్నాడు. ఇదే ఇదే భగవంతుడు అంటే ఇదే అంతం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇవాళ మీరు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట బంధం ఒక్కడే, అది నీ బాధ కాదు. ఎవరిది బంధం? అది నీకు అర్థం అవ్వాలి. ఆ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరింటికారు వెళ్ళిపోండి, వచ్చిన దారిని వెళ్ళిపోండి.